దేవీనేనం ఆత్మగంధుడు. మన హిందువుల్లో రామనామం ఎక్కువ మంది చేస్తారు, తర్వాత కృష్ణనామం, శివనామం. ఈ రోజున భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం అది వైభవంగా జరుగుతుంది. ఆంధ్రులకి బాగా ఇష్టమైన దేవుడు ఎవరంటే రాముడు. ఇష్టదేవత ఎవరంటే రామచంద్రమూర్తులు ఎక్కువ. ఆంధ్రులే కాదు, మొత్తం మీద హిందువుల్లో మన భారతదేశంలో ఎక్కువ మంది రామనామాన్ని చాంటింగ్ చేస్తారు. రామచంద్రమూర్తి అంటే ఆనందం, వెలుగు, ప్రేమ. రామాయణం లేదా లవ్ స్టోరీ, ప్రేమ అనేది ఎలా ఉంటుందో, ఆ సేవాభావం, ప్రేమభావం ఎలా ఉంటుందో మీరు నేర్చుకోవాలంటే రామాయణం చదవాలి. కొన్ని వేల సంవత్సరాల పూర్వం రాసినటువంటి రామాయణం ఈనాటికి కూడా ఏ రోజు చదివినా మనకు అది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. రామాయణం చదివి మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. రమణ మహర్షి గారు ఎక్కువ మోక్షం గురించి, ఆత్మజ్ఞానం గురించి ఎక్కువ అదే చెప్తారు. ఇంకక్కడ రాజీ లేదు ఆయనకి. రామాయణంలో మీకు ధర్మ, అర్థ, కామ, మోక్షం ఈ పురుషార్థాలు అంటారు. మనం చిన్నప్పుడు ఎల్కేజీలో, యూకేజీలో చదువుకున్నాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ నాలుగింటి నుంచి కూడా సమగ్రంగా చర్చించారు రామాయణంలో. అయితే మొదట ధర్మం ఉంది, చివరి మోక్షం ఉంది, అర్ధకామాలు ఉండొచ్చు కానీ మధ్యలో బిగించేశారు అట్లా. అంటే అర్ధకామాలు విచ్చలవిడిగా ఉండకూడదు, ధర్మానికి అనుగుణమైన సంపాదన, ధర్మానికి అనుగుణమైనటువంటి కోరిక, ధర్మానికి అనుగుణంగానూ అర్ధకామాలను సాటిస్ఫై చేసుకుంటే మీకు మోక్షం తప్పనిసరిగా వస్తుందని ముందు ధర్మాన్ని పెట్టారు, చివరిలో మోక్షాన్ని పెట్టారు, మధ్యలో అర్ధకామాలను బిగించబడేసి మీ సంపాదన, మీ కోరికని సాటిస్ఫై చేసుకోవడం అనేది ధర్మబద్ధంగా కనుక లేకపోతే రజోగుణం నిన్ను విడిచిపెట్టదు, తమోగుణం విడిచిపెట్టదు. సత్వగుణం అభివృద్ధి కాదు, సత్వగుణం అభివృద్ధి కాకపోతే ఎవరికి కూడా మోక్షం కలగదు. ఆ మోక్ష శాంతి, ఆ మోక్ష సుఖం అనేది ఎవరికి సాధ్యం కాదు సత్వగుణం లేకపోతే. అంటే ధర్మానుగుణంగా ఉండాలి అర్ధకామాలు, అలా ఉంటే మీకు మోక్షం వచ్చేస్తుంది అని ఈ ధర్మ, అర్ధ, కామ, మోక్షముల గురించి రామాయణంలో సమగ్రంగా వాల్మీకి మహర్షి గారు చెప్పారు. ఇది దీన్ని ఆది కావ్యం అని పిలుస్తారు. అంటే వేదాల యొక్క సారమే రామాయణంలో వచ్చిందని, వేదంలో ప్రతిపాదించినటువంటి పరమాత్మే రామచంద్రమూర్తిగా వచ్చాడని ఆ రామాయణం క్షుణ్ణంగా పరిశీలించిన వారు, పరిశోధించిన వారు, చోదించిన వారు చెప్తారు. ప్రతి ఇంటి గడ కూడా ఆ రాముడి యొక్క పటాలు ఉంటాయి. ఆ పూజ గదిలో అందరూ రాముడి పటాన్ని పెట్టుకుంటారు, రామనామం చాంటింగ్ చేసుకుంటారు. ఈనాటికి కూడా మన భారతీయుల హృదయాల్లో రాముడు సజీవంగా ఉన్నాడు. ఒక మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి, రామదేవుడు ఈనాటికి కూడా అందరి హృదయాల్లో, భారతీయుల హృదయంలో సజీవంగా ఉన్నాడు. బయటానికి దేవాలయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే జనరల్గా మనకి హృదయాలయం కంటే దేవాలయం అంటే ఎక్కువ ఇష్టం. హృదయాలయంలో ఆత్మారాముడు ఉన్నాడు, దేవాలయంలో రాముడు విగ్రహాలు ఉన్నాయి. రాముడు విగ్రహాలు ఎంత నిజం అంటే మన శరీరం ఎంత నిజమో రాముడు విగ్రహం కూడా అంతే నిజం. కానీ నిజమైన రాముడు హృదయాలయంలో ఆత్మారాముడిగా ఉన్నాడు. మనకి రామభక్తులు, మహాత్మా గాంధీ గారు కూడా గొప్ప రామభక్తులు. ఇంకేంటే ఓం రామ్ ఆయన ప్రాణం విడిచిపెట్టినప్పుడు కూడా, ఆయన తుపాకీ పెట్టి బాపూజీని కాల్చినప్పుడు కూడా మరొక మాట రాలేదు ఆయనకి, ఓం రామ్ అంటేనే ప్రాణం విడిచిపెట్టాడు. రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. అందులో మీరు ఎప్పుడైనా చూస్తే ఆయన అయోధ్య విడిచిపెట్టి వచ్చిన తర్వాత చిత్రకూటం వచ్చాడు. చిత్రకూటం వల్ల కొండ, అదొక విలేజ్, అదొక కొండ. ఆ చిత్రకూటం అంటే సీతారాములకి బాగా ప్రేమ. అంటే చాలా సౌందర్యవంతమైన ప్రదేశం, అంటే ప్రకృతి ఎంతో సౌందర్యవంతంగా ఉంటుందట. అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మతో ఒక మాట అంటాడు, ఒకటి మనస్సు, రెండు మాట, మూడు శరీరం. ఈ స్వాధీనం చేసుకుని మనం ఉంటే అయోధ్యలు ఉంటే ఉంది, వనవాసములు ఏముంటే ఏముందమ్మా దేవి సీత అంటాడు. ఎక్కడుంటే ఏముంది, ఇప్పుడు మనం వనవాసులో ఉన్నాం. ఒకటి మనస్సు, రెండు మాట అంటే వాక్కు, మూడు శరీరం కాయం. ఈ మూడు స్వాధీనంలో ఉంటే, మనకు స్వాధీనంలో ఉంటే వనవాసులు ఉంటే ఏముంది, అయోధ్యులు ఏముంటే ఎక్కడ ఉన్నా ఒకటి, ఈ మూడు స్వాధీనంలో ఉన్న వాళ్ళకి, ఓ దేవి, ఓ రాణి, ఓ సీత, ఈ మూడు కనుక స్వాధీనంలో ఉంటే ఎక్కడుంటే ఏముంది, అయోధ్యలో ఉన్నా ఒకటి, వనవాసంలో ఉన్నా ఒకటి అని రామచంద్రమూర్తి సీతమ్మతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తాడు. ఆ చిత్రకూటంలో ఉండగానే ఈ భరతుడు, రాముడు అందరూ వచ్చారు. అంటే మళ్ళీ రామచంద్రమూర్తిని అయోధ్యకి తీసుకువెళ్ళటం కోసం. దుమ్ము వస్తుంది, పైకి ఏదో ఎవరో చాలామంది వస్తున్నట్టుగా కనిపిస్తుంది. లక్ష్మణ్ ఒకసారి చూడు అంటాడు. వచ్చేవాడు భరతుడు. ఈ భరతుడి కోసం కైక రాజ్యం కోరింది. రామచంద్రమూర్తి జీవించుంటే ఎప్పటికైనా ప్రమాదమే. 14 సంవత్సరాల అనంతరం మళ్ళీ అయోధ్య వస్తాడు, మళ్ళీ వాడి రాజ్యం వాడికి ఇచ్చేయాలి. అంచేది మన చంపటానికి వస్తున్నాడు భవిష్యాన్ని లక్ష్మణుడు రామచంద్రమూర్తితో చెప్తాడు. మన చంపేయడానికి వస్తున్నాడు వాడు, అత్యంత సైన్యం ఏంటి, లొట్టిపెట్లు ఏంటి, గుర్రాలు ఏంటి, ఏనుగులేంటి. అది లక్ష్మణుడు చూసి నేను ఖడ్గం ధరిస్తాను అంటాడు. ఎవరు? లక్ష్మణస్వామి చూసి నేను ఖడ్గం ధరిస్తాను, ఖడ్గం ధరించి భరతుణ్ణి సంహారం చేస్తాను నువ్వు అనుమతిస్తే అంటాడు. అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు, నిజంగా నువ్వు వాళ్ళందరినీ వధించి, భరతుడిని వధించి, ఆ సైన్యాన్ని వధించి, ఏనుగుల్ని వధించి, గుర్రాలను వధించి, ఆ సైన్యాన్ని అంతా వధించి నువ్వు అయోధ్య రాజ్యాన్ని నాకు ఇస్తావనకు, ఆ రాజ్యం ఎటువంటిదంటే విషం కలిపిన అన్నం నాకు పెడితే ఎలా ఉంటుందో, నువ్వు సంపాదించిన రాజ్యం కూడా అటువంటిది అన్నాడు రామచంద్ర. ఒక మాట అంటాడు రామచంద్రుడు సీతమ్మతో, అంటే ఆ సైన్యం రాకముందు, భరతుడి సైన్యం రాకముందు, దేవి నా మనస్సును ఎప్పుడూ బాధ పెట్టలేదు, కొంతమంది పెళ్లి అయినా చచ్చిపోయారు ఎవరి బాట రాలేదు, మనసు పెళ్ళిళ్ళు అయితే 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాపురాలు చేసుకుంటారు, భార్య ఒకటం భార్యది, భార్య ఎక్కకుండా భార్యది, భర్త ఎక్కకుండా భర్తవే, ఈ అకౌంట్ అందులో కలవటానికి లేదు, అందులో ఆ అకౌంట్ ఇందులో కలవటానికి లేదు, అటువంటిది కదా చెబుతారు. నా ఇష్టమే నీ ఇష్టం, నా సంకల్పమే నీ సంకల్పం, నా మనసును ఎప్పుడూ నువ్వు గాయపరచలేదు, నా మనసును ఎప్పుడూ గాయపరచని దేవుని అమ్మా నువ్వు, నేను ఎలా చెప్తే అలాగే నీ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, ఎక్కడ ఈ వనవాసుల్లో, నా మనసును ఎప్పుడూ గాయపరచని నువ్వున్నావు, ఇంకా నాకేం కావాలి జీవితంలో అన్నాడు రామచంద్రమూర్తి. నాకు ఇంకేం అవసరం లేదు, అంటే నన్ను ఎంతో మర్యాదగా చూడటానికి నువ్వున్నావు, నా మాటను పాలించడానికి లక్ష్మణ్ లాంటి తమ్ముడు ఉన్నాడు, మంచిది నీ ఇద్దరు ఉండగా నాకు లోటేం లేదు, అసలు నేను అరణ్యవాసం చేస్తున్నానన్న బాధ లేదు, వనవాసం ఉన్నాను బాధ లేదు, అయోధ్యలో ఉన్నట్టే ఉంది. సరే భరతుడు సమీపించాడు, రామచంద్రమూర్తిని సమీపించాడు. ఏదో పైకి ఏదో పొరపాటు చేస్తున్నాను, ఆవిడ రాజ్యం కోరినప్పుడు నేను అక్కడ లేను, ఆవిడ జ్ఞానమావిడ ఇంటికి వెళ్ళాడప్పుడు భరతుడు, కానీ నేను మా అమ్మ చేసింది పొరపాటు, ఇప్పుడు ఆ పొరపాటును సవరణం చేసుకోవాలి మనం, ఆవిడ ఉద్రేకంగా ఏదో అలా కోరింది, మిమ్మల్ని అయోధ్య రావాలి, నువ్వు పరిపాలన స్వీకరించాలి అని భరతుడు చెప్తాడు రామచంద్రమూర్తి. నేను వనవాసం చేసి వస్తాను, తండ్రి గారి యొక్క ఆజ్ఞ, లోపల నువ్వు పరిపాలన చెయ్యి అని చెప్పాడు రామచంద్రమూర్తి. అంటే అప్పుడు భరతుడు అన్నాడు రామచంద్రమూర్తి తోటి, గుర్రం పరిగెట్టినట్టు గాడిద పరిగెడుతుందా అన్నాడు. గుర్రం పరిగెట్టినట్టు గాడిద పరిగెడుతుందా? నువ్వు రాజ్యం చేసిన దానికి, నేను రాజ్యం చేసిన దానికి చాలా తేడా ఉంది. రాజ్యం నేను చేయగలను, నువ్వు చేయగలవు, కానీ గుర్రం పరిగెట్టినట్టు గాడిద పరిగెడుతుందా? గరుత్మంతుడు ఎగిరినట్టు కాకి ఎగురుతుందా అన్నాడు భరతుడు. భరతుడు రామచంద్రమూర్తుడు చెప్తున్నాడు, నన్ను చేయమంటున్నావు రాజ్య పరిపాలన, గుర్రం పరిగెట్టినట్టు గాడిద పరిగెడుతుందా, భరతమంతుడు ఎగిరినట్టు కాకి ఎగురుతుందా అని భరతుడు రామచంద్రమూర్తితో చెప్పాడు. ఈ పొలిటికల్ సైన్స్ అంత ఒక మాటలో చెప్పాడు ఇక్కడ భరతుడు. ఈ మాట చెప్తున్నాను, ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భరతుడు ఇక్కడ ఒక మాట అంటాడు రామచంద్రమూర్తుడు, నన్ను పరిపాలన చేయమంటున్నావు, నేను చేయగలను, నువ్వు చేయగలవు, పరిపాలన చేయడానికి ఏముంది, నువ్వు చేయగలవు, నేను చేయగలను, కానీ తేడా ఎక్కడ ఉందంటే పరిపాలనలో, ఇక్కడ చెప్తాడు వాడు అద్భుత వండర్ఫుల్ సెంటెన్స్, ఎక్సలెంట్ సెంటెన్స్. ఏమంటాడంటే భరతుడు, నువ్వు పరిపాలన చేస్తున్నావు అనుకో, ప్రజలందరూ కూడా మాసస్ అందరూ కూడా నీకు అనుగుణంగా ఉంటారు. నువ్వు పరిపాలన చేసినప్పుడు ఎలా ఉంటారు ప్రజలందరూ కూడా? నీకు ప్రజలందరూ కూడా నీకు అనుగుణంగా ఉంటారు. నువ్వు నన్ను పరిపాలన చేయమంటున్నావు, నేను చేస్తాను అనుకో, నేను ప్రజల చుట్టూరు తిరగాలి. నువ్వు పరిపాలన చేస్తే నీకు ప్రజలు అనుగుణంగా ఉంటారు, నేను పరిపాలన చేస్తే ఏం చేయాలి? నేను ప్రజల చుట్టూరు తిరగాలి. పరిపాలన నువ్వు చేయగలవు, నేను చేయగలను, నీకు నాకు అంత తేడా. నేనైతే ప్రజల వెనకాల తిరగాలి, నువ్వైతే ప్రజలు నీటి చేస్తావు, నీ పరిపాలన నా పరిపాలన. ఈ వాక్యం చాలా ఎక్సలెంట్గా అంటే వాల్మీకి మరి ఎంత చక్కగా ఉంది అని చెప్పాడు అనిపిస్తుంది. ఆ చిత్రకూటం తర్వాత మీరు వచ్చిన తర్వాత భరతుడికి నేను 14 సంవత్సరాల అనంతరం వస్తానని చెప్పి నీ తల్లి నువ్వు మరొక రకంగా చూడద్దు అనే భావంతో, నీ తల్లిలో తప్పు చేసిందనే భావంతో నువ్వు చూడకూడదు భరత, అది ఈశ్వర సంకల్పం. నీ తల్లికి నేను అరణ్యవాసానికి పంపించే కోరిక వచ్చిందంటే ఈశ్వర సంకల్పం, నీ తల్లి సంకల్పం కాదు, అది భగవంతుడి సంకల్పం. ఇంతకని మేము వనవాసం చేయవలసిన యోగం మాకు ఉంది కాబట్టి నీ తల్లి ఆ కోరిక దశరథ మహారాజుని కోరింది. అది నీ తల్లి కోరికల్ని వనుకుంటున్నావు, ఇక్కడ ఉన్న శరణాగతం అంత, అది భగవంతుడి సంకల్పం. అంటే నువ్వు కౌశల్యం ఎంత ప్రేమగా చూస్తున్నావు, నీ అమ్మను కూడా అంత ప్రేమగా చూడాలి. అది నీ అమ్మ కోరిక కోరిందని అనుకుంటున్నావు, అంతకంటే దూరం నువ్వు చూడలేకపోతున్నావు. ఈ ఉపాధిలో వనవాసం రావడం ఉంది, అంత భగవంతుడి సంకల్పమే, అంత ఈశ్వర సంకల్పమే. అయితే నీ తల్లి మీద నువ్వు విరోధం పెట్టుకోవద్దని భరతుడికి మంచి మాటలు చెప్పి పంపించాడు రామచంద్రమూర్తి. మీరు ఎప్పుడు అవకాశం ఉంటే చిత్రకూటం చూడొచ్చు, చాలా మనోహరమైన ప్రదేశం. ఈ అందం చూస్తాంటే, చిత్రకూటం యొక్క అందం చూస్తాంటే నేను అయోధ్యను కూడా మర్చిపోతున్నాను అంటాడు రామచంద్రమూర్తి. ఇక్కడ మందాకిని నది ఉంది. ఆ మందాకిని నదిలో రాముడు రోజు 3 పూటలు స్నానం చేసేవాడు. మనం కూడా అవకాశంతో 2 పూటలు స్నానం చేయటం మంచిది. రామచంద్రమూర్తి మందాకిని నదిలో రోజు 3 పూటలు స్నానం చేసేవాడు. ఆ మందాకిని గురించి దేవుడికి చెబుతూ, సీతమ్మకు చెబుతూ ఒక మాట అన్నాడు, ఈ నది చాలా పవిత్రమైంది, ఈ నది చాలా పవిత్రమైంది. ఎందుచేత పవిత్రమైందంటే ఇక్కడ ఉండండి, ఆ అందం చూడండి, చెబటంలో ఉన్న అందం చూడండి. రాగద్వేషంలో లేనటువంటి వ్యక్తులు, కామక్రోధములను జయించిన వ్యక్తులు, ఎంతో తపస్సు చేసి తపోధనం సంపాదించినటువంటి వ్యక్తులు ఈ నదిలో పూర్వం ఎంతోమంది స్నానం చేసి ఈ నదిని పవిత్రం చేసేశారు మధ్య ఏమి అంటాడండి, ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి. రాగద్వేషములు ఎలా ఉంటాయో తెలియని వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళు, సంపూర్ణంగా ఇంద్రియాలు నియమించుకున్న వాళ్ళు, సాత్విక సంపద గలవాళ్ళు. పూర్వం ఎంతోమంది మహాత్ముడు, మహర్షులు, యోగులు ఈ నదిలో స్నానం చేసి చేసి దేవి ఈ నదిని పవిత్రం చేశారమ్మా, ఆ నదిలో మనం కూడా స్నానం చేస్తున్నాం. ఈ నదిలో స్నానం చేసినప్పుడు నువ్వు స్త్రీ అని నేను పురుషుడు అనే భావం నీ రెండు, మామూలుగా స్వేచ్ఛగా ప్రేడంతో నువ్వు కూడా స్నానం చేయి. అంటే రామచంద్రుని గుర్తిని పక్కన గుర్చి నేను స్నానం చేస్తున్నా అటువంటి మళ్ళీ అటువంటి భావాలు పెట్టుకోవద్దు నువ్వు. అంటే ఆ స్నాన ఫలితం మళ్ళీ సరిగ్గా రాదు నీకు. మామూలుగా నువ్వు ఎలా స్నానం చేస్తావో, సుఖంగా ఎలా స్నానం చేస్తావో, నా పక్కన ఒక పురుషుడు ఉన్నాడనే భావన లేకుండా సుఖంగా శాంతిగా నువ్వు చక్కగా స్నానం చేయమ్మా. ఈ నదిలో ఎంతోమంది పవిత్రులు, ఎంతోమంది ఎంతోమంది మహాత్ములు, మహర్షులు, యోగులు, ఎంతో పుణ్యమైన చరిత్ర గలవాళ్ళు ఈ నదిలో స్నానం చేసి 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 ఈ నదిని పావనం చేశారమ్మా దేవి. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఈ నది ఏమిటనుకుంటున్నావు నువ్వు? అటువంటి మందాకిని నదిలో మనం స్నానం చేస్తున్నావమ్మా దేవి అంటాడు. అక్కడి నుంచి ఆ చిత్రపటాన్ని విడిచిపెట్టేసి ఇంకా వనవాసంలో ప్రవేశిస్తారు, అంటే దక్షిణాభిముఖంగా ప్రయాణం చేస్తూ వస్తారు. తర్వాత వాళ్ళని వధించారు. వాళ్ళి బలవంతుడు, వాళ్ళు ఎంత బలవంతుడో వాళ్ళ భార్య తారకంత జ్ఞానం. ఆ సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి స్నేహం అయిన తర్వాత మంచి ఇబ్బందికి రమ్మంటాడు వాళ్ళని. ఏంటి అనేక సార్లు పారిపోయాడు, మళ్ళీ యుద్ధానికి రమ్మంటున్నాడంటే అతనికి అర్థం కాలేదు. అతనికి బలం ఎక్కువ, బుద్ధి తక్కువ. వాళ్ళకి బలం ఎక్కువ ఉంది, బుద్ధి తక్కువ ఉంది, కానీ తారక బుద్ధి ఎక్కువ, తారకి బుద్ధి ఎక్కువ. అప్పుడు తార అంటుంది, మీరు అనేక సార్లు మీరు నీకు గడిచి పారిపోయాడు. ఈ రోజు వచ్చి మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు. అంటే వెనకాల ఏదో ఆశ్రయం దొరికింది వాడికి, అంటే ఏదో బలం దొరికింది వాడికి. బలం దొరకకుండా నీ చేత ఎన్నో చావు దెబ్బలు తిన్న మనిషి ఈవేళ వచ్చి మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు, ఏదో గొప్ప ఆశ్రయం. నీకంటే ఎవరో బలవంతుడు దొరికాడు ఆశ్రయం. దొరికిన మనని మిమ్మల్ని పిలుస్తున్నాడు, కానీ అయితే సుగ్రీవుడు మిమ్మల్ని పిలవటం అంటే ఇంతాన కనిచం. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అహంభావం ఉంది. ఒకవేళ వాడు ఎవరైనా ఆశ్రయించినా వాడిని కూడా నేను చంపేయగలవాడు. తారంటుంది మీరు తప్పు చేశారని చెప్పదు, మీరు తప్పు చేశారు అని చెప్పదు. ఎవరిని? తార వాళ్ళతోటి చెడ్డ పనులు చేస్తే ఆ తార జ్ఞానం చూడండి. చెడ్డ పనులు చేస్తే, చెడ్డ మాటలు మాట్లాడితే ఈ కలహాలు, జగడాలు, విరోధాలు వస్తాయి. ఆ వైద్యం చూడండి, వాళ్ళకైనా కలహం వచ్చిందనుకోండి, మన ఇంట్లోనూ బయట ఎవరో ఒకళ్ళు చెడ్డ ఉండాలి కలహానికి కారణం. ఊరికే కలహం ఎందుకు వస్తుంది? మీలోనే ఉండాలి, నాలో ఉండాలి దోషం. చెడ్డ పనులు చేస్తే తార అంటుందండి ఇక్కడ. చెడ్డ పనులు చేస్తే, చెడ్డ మాటలు మాట్లాడితే కలహాలు వస్తాయి, కార్పణ్యాలు వస్తాయి, కక్షలు వస్తాయి, అసూయలు, ద్వేషాలు అన్నీ వస్తాయి. మంచి పనులు చేస్తే ఎందుకు వస్తాయి వాలి అంట. అంటే నువ్వు చెడ్డ పని చేసావని చెప్పకుండా చెప్పటం దాని తెలివితేటలు చూడండి. అంటే నువ్వు తప్పు చేసావని వాళ్ళు చెప్పటం లేదండి. తారంటుంది మంచి పనులు చేయటం వల్ల, మంచి మాటలు మాట్లాడటం వల్ల ఎక్కడ కలహాలు నేను చూడలేదు ఇంతవరకు. మంచి మాటల వల్ల కలహాలు రావు, మంచి పనులు చేయటం వల్ల కలహాలు రావు, మంచి సంకల్పాల వల్ల కలహాలు రావు, చెడ్డ మాటల వల్ల, చెడు సంకల్పాల వల్ల, చెడు పనులు చేయటం వల్ల విరోధాలు, కక్షలు వస్తాయి. కానీ మంచి పనులు చేస్తే ఎక్కడ కక్షలు, విరోధాలు రాలే. అంటే నీకు నీ తమ్ముడికి వచ్చిన విరోధంలో నీ పొరపాటు కూడా ఉందని చెప్పకుండా చెప్పటం లేదండి తార వారితోటి. ఇక్కడ ఒక మాట అంటుందండి, నేనంటే నీకు ఎంత ఇష్టము, నేనంటే నీకు ఎంత గౌరవము, నన్ను చాలా ప్రేమగా చూసావు, గౌరవంగా చూసావు, నేనంటే ఇష్టమే. కానీ ఈనాడు నీకు మట్టి ఇష్టమైంది వాళ్ళ, మట్టిని కౌగిలించుకునే పడి ఉన్నావు. ఇప్పుడు నన్ను కాదు నువ్వు కౌగిలించుకుంటావు, నేలను కౌగిలించుకునే పడి ఉన్నావు వాళ్ళ. అంటే ఆలోచన లేని పనులు చేస్తే ఇటువంటి ప్రమాదాలు వస్తాయని చెప్పకుండా తార చెబుతాను ఎవరికి? వాళ్ళకి. రామదాసు గారు అంటున్నారు, ఓ రామ నీ రూపం ఎవరు వర్ణించగలరు? ఎవరికి సాధ్యం వచ్చింది నీ రూపం వర్ణించడం? నీ నామం కూడా వర్ణించలేము, నీ నామం కూడా వర్ణించలేము. అంటే రామ, శ్రీరామ, శ్రీరామ్ అంటే ఎన్ని దోషాలున్నా కాళ్ళు గుడి అయిపోతాయటండి. అదే లక్ష్మీ ప్రదమైంది ఒకటే మాత్రమే కదా, రామనామం చేసేవాడికి ఎన్ని బలహీనతలు ఉన్నాయో వాడికి తెలియకుండా వాడికి కాలు బూడిదవుతాయట. రావణాసురుడికి ఒక ఉపాయం చెప్పారని, సీతమ్మనేళ్ళు నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు, నీకు భార్యగా ఉండటానికి ఆవిడ అంగీకరించటం లేదు. కొంతమంది మంత్రులు కూడా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, ఈ మంత్రుల్లో కూడా చాలా ఇంటెలిజెంట్ ఉంటారు మంత్రులు. ఆ రావణాసురుడు మంత్రులు ఏం సలహా చెప్పారంటే అండి, నువ్వు మామూలుగా చెప్తాంటే సీతమ్మ అంగీకరించడం లేదు నీకు భార్యగా ఉండటానికి. నువ్వు పని చెయ్యి, నువ్వు ఏదో పెద్ద బోతుందాగా ఆ సీతమ్మ దగ్గరికి వెళుతున్నావు, నేను పెద్ద రాజుని అంటున్నావు, నాకు బంగారం ఉంది అంటున్నావు, అలాగే మనం సీతమ్మను వంగ తీయలేము. నువ్వు ఏం చేయాలంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే శక్తి నీకు ఉంది, ఆ రాముడు రూపం ధరించి నువ్వు సీతమ్మ దగ్గరికి వెళ్ళి అప్పుడు సీతమ్మ అంగీకరిస్తుంది, నీ కోరిక నెరవేరుతుందని చెప్పారు. ఎవరు చెప్పారని? మినిస్టర్ గారు చెప్పారు. అప్పుడు రావణాసురుడు ఒక మాట అన్నాడు, అంటే రాముడి యొక్క వైభవం ఇక్కడ తెలుస్తుంది మనకి. రాముడి వేషం నేను వేసుకుంటాననుకో, రాముడు ఎలా ఉంటాడో అదే వేషం నేను ఇక్కడ ధరిస్తాననుకో, నాకు కామం నూటికి నూరుపాడు చచ్చిపోతుంది, నేను సీతమ్మ నేనేం చేసుకుంటాను వయ్యా అన్నాడు. అంటే రాముడి యొక్క వైభవం రావణాసురుడే చెబుతున్నాడు ఇక్కడ, చెప్పకుండా చెప్పటం. ఇంకా మనం చెప్పడం ఎందుకు? ఎవరు రామదాసు గారు వారి మీకు చెప్పడం ఎందుకు? రావణాసురుడే చెబుతున్నాడు, అది రాముడి యొక్క వైభవం. అంటే మీరు సంవత్సరాల తరబడి సాధన చేయటం కంటే ఇక రామ రూపం స్మరిస్తే, రామ నామం స్మరిస్తే అలష్ట చచ్చిపోతున్నట్టు, అది రాముడు యొక్క వైపు. ముందు భక్తి అభివృద్ధి చేసుకోవాలంటే చెప్తున్న రామదాసు గారు, అన్ని వస్తువుల్లో, అన్ని జీవుల్లో, వాళ్ళ స్త్రీలు వస్తున్న పురుషులు వస్తున్న రామునే చూడు. ఇప్పుడు అందరి గుణాలు ఒక రకంగా ఉంటాయండి, అందరి గుణాలు ఒక రకంగా ఉంటాయి, ఉండవు. కొంతమందికి మంచి గుణాలు ఉంటాయి, కొంతమంది చెడు గుణాలు ఉంటాయి, కొంతమంది ఎర్రగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా. అందరి చర్మాలు ఒక రకంగా ఉండవండి, అందరి గుణాలు ఒక రకంగా ఉండవండి. మీకు ఆ గుణం అనవసరం, ఇక్కడ రామదాస్ గారు చెప్పింది అదే. వాళ్ళ గుణాలు మీకు అనవసరం, వాళ్ళ గుణాలు మీకు అనవసరం. వాళ్ళ రూపాలు ఎర్రగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, వాళ్ళు వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు, ఇవ్వడం నీకు అనవసరం. నువ్వు అందరూ రాముని చుట్టూ నేర్చుకో, నువ్వందరూని రాముని చుట్టూ నేర్చుకో. వాళ్ళ రంగులు నీకు అనవసరం, వాళ్ళ గుణాలు నీకు అనవసరం. వాళ్ళకి ధనం ఉండొచ్చు, ధనం లేకపోవచ్చు, అది నీకు అనవసరం. వాళ్ళకి పాండిత్యం ఉండొచ్చు, పాండిత్యం లేకపోవచ్చు. వాళ్ళకి చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, అది నీకు అనవసరం. అందరి హృదయాల్లో ఆ రాముణ్ణి దర్శించడం, అప్పుడు నీకు ఆత్మానుభవం అయ్యేది. ఎవరికో ధనం లేదనుకోండి, మాటలో మర్యాద చేయటానికే, మాటలో దరిద్రం ఎందుకు, మాటలో దారిద్ర్యం పనికిరాదు. నీకు ఇష్టం లేకపోతే అతను 10 రూపాయలు ఇవ్వటం మానే. మాట దారిద్ర్యం ఎందుకు, భావ దారిద్ర్యం ఎందుకు, అది ఇక్కడ రామదాస్ గారు చెప్తాం. అంటే వస్తువులో నీకు దారిద్ర్యం ఉన్నా భావదారిద్ర్యం పనికిరాదు. నీకు నీ ఇంట్లో వస్తువులు లేకపోవచ్చు, మానసిక దారిద్ర్యం ఎందుకు. అంటే రంగులు ఏదైనా, గుణాలు ఏదైనా, వాళ్ళకి మంచి గుణాలు ఉండొచ్చు, చెడు గుణాలు ఉండొచ్చు, రంగులు ఎరుపవచ్చు, నలుపవచ్చు, మరి పొట్టుగా ఉండొచ్చు, పొడుగ్గా ఉండొచ్చు, వాళ్ళ స్త్రీ అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. కానీ మట్టిగా అందరి హృదయాల్లో ఉన్న రామచంద్రమూర్తి నా చూడటం నేర్చుకో, అప్పుడు నీకు భక్తి కలిగేది, జ్ఞానం కలిగేది. ఎందుకంటే జ్ఞానానికి భక్తి చలి లాంటిది, భక్తి లేకుండా జ్ఞానం కలగదు. ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీ కనుక దైవీ సంపద కనుక లేకపోతే, మీరు ఎన్ని ప్రాణాయామాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని విచారణలు చేసినా, ఎన్ని నదుల్లో మీరు స్నానాలు చేసినా, మీకు బ్రహ్మజ్ఞానం కలగదు. ఆ దైవీ సంపద, ఆ దైవీ గుణాలు ఉండాలి, ఎంతో కొంత ఉండాలి. మనకి దైవీ సంపద ఏమీ లేదనుకోండి, ఆ దైవీ గుణాలు ఏమీ లేవనుకోండి, అన్ని ప్రకృతి గుణాలు అనుకోండి, ఎన్నిసార్లు ప్రాణాయామం చేసినా నీ మనస్సు ముళ్ళంత, రవ్వంత, చింతాకంత కూడా అది హృదయ భూమకంగా ప్రయాణం చేయి. ఈ మధ్యన ఒక ముసలాయన అన్న నా దగ్గర, ఏమంటే మీరు అన్నం ఎక్కువ తినేస్తున్నారు, మీ వయసుకి అంత తినకూడదని చెబుతున్నారని డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు చెప్పినప్పుడు నా భార్య కూడా నాకు జ్ఞాపకం చేస్తుంది, అన్నం తినేటప్పుడు కానీ ఏంటి ఎన్ని తిని తినేస్తున్నాను అన్నాడు పాపం. ఆయన పాపం నిజమే చెప్పాను డాక్టర్ గారని, ఎంత వయసులో మీరు ఇంత అన్నం తినకూడదు, ఆయనకి ఇప్పుడు 70 ఏళ్ళు ఉంటాయండి, మామూలుగా 37 సంవత్సరాలు ఉన్న వాళ్ళు తినేస్తున్నాడు తినేస్తున్నాడు ఆయన. ఆ డాక్టర్ గారు ఏం చెబుతున్నారంటే, అంత అన్నం తినొద్దు, సరిపడి తినద్దు అని చెబుతున్నారు. ఆ వయసులో అంత మంచిది కాదు, జఠరాగ్ని బరువు అవుతున్నారు. అన్నం తినేటప్పుడు రోజు భార్య జ్ఞాపకం చేస్తానంటే అంత అన్నం తినొద్దని, కానీ ఆయన తినేయటం తినేస్తున్నాడు అంటే. ఇప్పుడు ఎందుకు ఆయన ఏం చెప్పారంటే అండి, ఎవడో భక్తి మోక్షం ఇదంతా గురువులు అన్నట్టు ఉంచండి, మానవుడు స్వభావం మారటం కష్టం. నాకు ఇంత వయసు వచ్చాక నేను తిండే తగ్గించుకోలేకపోతున్నాను, నాకు ఇంకా మోక్షం ఏంటండి. దేవుడి విషయం అటువంటి డాక్టర్లు చెబుతున్నారు, దేవుడి విషయం అటుంచింది డాక్టర్లే చెబుతున్నారు. అంటే పూర్వజన్మలలో మనకున్న గుణాలు, పూర్వజన్మలలో మన తిండి, పూర్వజన్మలో మనకున్న అలవాట్లే ఈ జన్మలో మనకు స్వభావం కింద వచ్చింది. ఆ స్వభావాన్ని ఎవరు మార్చుకుంటారండి, ఎవరి స్వభావాన్ని ఎవరు మార్చుకుంటారు? నేను తిండి మార్చుకోలేకపోతున్నాను, ఎవరి స్వభావాన్ని ఎవరు మార్చుకుంటారు? ఆ స్వభావం మారాలంటే ఏదైనా ఇంటర్ఫిరెన్స్ ఉంటేనే కానీ, ఏదో గురువు అనుగ్రహం ఉంటే కానీ, ఈశ్వరానుగ్రహం ఉంటేనే కానీ, ఆ డివైన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా మానవుడు తన స్వభావాన్ని మార్చుకోలేడు. మీరు 100 కోట్లు డబ్బు సంపాదించగలరు కానీ మీరు స్వభావాన్ని మార్చుకోలేరు. మీకే అలవాటు ఉంటే అలవాటు పోవటం కష్టం. ఇంకే పూర్వజన్మల నుంచి వచ్చిన అలవాట్లు, గుణాలు, ఆ తలంపులు ఈ జన్మలో మీకు స్వభావం కింద వచ్చేసింది. దాంతో మీరు ఫైట్ చేయడానికి ప్రారంభిస్తారు. ఫైట్ చేస్తే మీ ఫైటింగ్ కంటే మీ సాధన కంటే దానికి బలం ఎక్కువ, అది మిమ్మల్ని ఓడించేస్తుంది. ఆ తిండి అలవాటు నేను మార్చుకోలేకపోతున్నానండి, ఏది కనిపిస్తే అదే తినాలనిపిస్తుంది, ఇంకా నాకు మోక్షం ఏంటి, నా స్వభావం ఇంత మటుకు నేను మార్చుకోలేకపోతున్నాను, నా క్షేమం కోసం చెప్పిన నేను మార్చుకోలేకపోతున్నాను. ముందు మనం దశరథ కుమారుడు రాముని ఆరాధిస్తాం కొంతకాలం. ఆ దశరథ కుమారుడు రాముడు ఎక్కడ తీసుకెళ్తాడు మనల్ని? ఆత్మారాముడు దగ్గరకు తీసుకుపోతాడు. నిజంలో మనకు నిజం తెలియకపోయినా దశరథ కుమారుడు రాముడికి నిజం తెలుసు. ఆ నిజమైన ఆత్మారాముడి దగ్గరికి మనం తోడుకు వెళతాడు, వాడే రామప్రభ. అంటే నీకు నిజం తెలియకపోయినా నువ్వు ఆరాధించే దేవుడికి తెలుసు. ఆ నిజం దగ్గరికి నేను తీసుకెళ్లే వరకు నీ ఇష్టదేవతను విడిచిపెట్టడు, నీ గురువు నిన్ను విడిచిపెట్టడు. అంటే నీలో దైవీ సంపద ఉంటే, మీ డివోషన్లో సిన్సియారిటీ ఉంటే, మీ డెడికేషన్లో సిన్సియారిటీ ఉంటే, మీ ఎఫర్ట్లో సిన్సియారిటీ ఉంటే, మీకు ఎవరో మెచ్చుకుంటారని కాకుండా, మెప్పుల కోసం కాకుండా, గొప్పల కోసం కాకుండా, సిన్సియర్గా నువ్వు భగవద్ అనుభవం పొందటానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా డివైన్ ఇంటర్ఫెరెన్స్ నీకు వచ్చి తీరుతుంది. మనం కంచాలు జాగ్రత్తగా చినువ పక్కన పెట్టాలి, మంచాలు జాగ్రత్తగా చూసుకోవాలి, గర్భమవుతుంది, గ్లాసులు జాగ్రత్తగా, మనం తలదూకుంటాం కదా దువ్వెండు, అవి కూడా ఎక్కడ పెట్టాలో ప్రాపర్ ప్లేస్లో పెట్టాలి. అది ఇసి కొంతమంది అవి ఇసిరేస్తూ ఉంటారు, మీకు అర్థమవుతుంది, అలా చూడకూడదు. అందులో కూడా నువ్వు భగవంతుని చూడటం నేర్చుకో. వస్తువుల్లో కూడా, జీవకోట్లమే కాదు, జడ వస్తువులో కూడా నువ్వు భగవంతుని చూడటం నేర్చుకో. ఇంకా నేను దాంట్లో కూడా పరమాత్మ ఉన్నాడని గౌరవంగా, ఆ వస్తువుని గౌరవంగా చూడు. అంటే జడ వస్తువులే మనం గౌరవంగా చూడాలనుకున్నప్పుడు జీవకోటిని ఇంకెంత గౌరవంగా చూడాలి? అన్ని వస్తువుల్లో అన్ని జీవుల్లో నీ సన్నిధిని చూడాలి. ఓ రామ, ఎవరు నీ ప్రజెన్స్ని చూడాలి? ఎవరి ప్రజెన్స్ని? రాముడి ప్రజెన్స్ని చూడాలి. అన్ని జీవుల్లో, అన్ని జీవుల్లో, అన్ని వస్తువుల్లో. అంచేత అందరిని నిన్నెందుకు చూడాలంటే, ఈ లోక రూపంలో ఉన్నవాడు, ఈ పంచభూతాల రూపంలో ఉన్నవాడు, ఈ జీవకోటి రూపంలో ఉన్నవాడు నువ్వే. ఈ లోకంలో ఉన్నవాడు నువ్వే, ఈ పంచభూతాల రూపంలో ఉన్నవాడు నువ్వే. మనమందరం లయించిపోతాం అనుకోండి, ప్రపంచం అంతా లయించిపోతుంది అనుకోండి, పంచభూతాలు లయించిపోతాయి అనుకోండి, ఎక్కడికి పోదు. ఇదంతా ఎక్కడ లైన్ అవుతుంది? పరమాత్మలోనే లైన్ అవుతుంది. రామ, నీలోనే లైన్ అవుతుంది కానీ ఎక్కడికి పోతాం? నీ పంచభూతాలు లయించిపోయినా, జీవకోటి లయించిపోయినా, లోకం లయించిపోయినా, సముద్రాలకు పొంగినా, పొంగకపోయినా, ఏదైనా తొందర కూడా నీలో ఐక్యం కావాల్సింది. నీలోనే అంతరిస్తాం, నీలోనే ఐక్యం అవుతాం, నీలోనే సమాప్తి మాకు. ఒకవేళ లయించినా నీలోనే లయిస్తాం. ప్రపంచం లయించినా ఒక ఆత్మలోనే చైతన్యంలోనే లయిస్తాం. అంటే మనం రూపాలను చూసి, రంగులను చూసి, గుణాలను చూసి భేద భేదంగా చూస్తాం. కానీ ఇన్ని రూపాలు ఉన్నవాడు కూడా నువ్వే. ఉన్నది ఒకటే. అంటే నీ భక్తులు ఉన్నవాడు, నీ అస్తిత్వాన్ని అందరి హృదయాల్లో కూడా చూడాలి. అంటే అన్ని హృదయాల్లోనూ నువ్వు అధిష్ఠించి ఉన్నావు. నువ్వు లేని హృదయమే లేదు రామా. నాకు ఒక జ్ఞాననేత్రం లేదు కాబట్టి చూడలేకపోతుంది. నువ్వు లేకపోవటం కాదు, నీ అస్తిత్వాన్ని గుర్తించే మెదడ లేదు, ఆ సూక్ష్మ బుద్ధి లేదు, ఆ సటిల్ ఇంటరెక్ట్ మాకు లేదు, ఆ సూక్ష్మ బుద్ధి మాకు లేదు. అంటే స్థూల బుద్ధి అని వాడికి ఆ చర్మే కనిపిస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి వస్తువు విలువ తెలియదు. మిమ్మల్ని కొంతమంది చూడండి దూషిస్తూ ఉంటారు, తిడతా ఉంటారు కొంతమంది మీద, కొంతమంది ఊరేగిస్తూ ఉంటారు, చెప్పండి. కొంతమంది అవమానం చేస్తారు, కొంతమంది సన్మానం చేస్తారు. అవమానం చేసిన వాళ్ళు నువ్వు ఉన్నావు, సన్మానం చేసిన వాళ్ళు నువ్వు ఉన్నావు. మా మనసుకి ఎంత బలం ఉందో, ఎంతమంది దూరంలో ఉన్నాయో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఆ సన్మానం చేసిన వాడు హృదయంలో కూడా రాముడు ఉన్నాడు, అవమానం చేసేవాడు హృదయంలో కూడా రాముడు ఉన్నాడు. వాళ్ళ ద్వారా పనిచేసేవాడు కూడా రాముడే, వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు పనిచేయటం? ఒకసారి ఒక కోడలు ఉంది భగవంతుడు, మా అత్తగారు ఈ మధ్య నన్ను తిట్టిపోస్తున్నారు. ఒక కోడలు ఏమిందంటే భగవంతుడి, మా అత్తగారు నన్ను ఈ మధ్యన తిట్టిపోస్తుంది అన్నారు. భగవాన్ అన్నారు, నీ శరీరాన్ని నువ్వు ఎలాగా తిట్టుకోలేవు, నీ అత్తగారిని తిట్టనయ్యా అన్నారు. నీ శరీరాన్ని నువ్వు ఎలాగా తిట్టుకోలేవు, కానీ నీ అత్తగారిని తిట్టినీయకుండా నీకు దేహాభిమానం తగ్గుతుంది. ఒకటి, దేహం ఉండగా దేహాభిమానం కనుక తగ్గకపోతే మనకు పునర్జన్మ వచ్చేస్తుంది, జ్ఞాపకం ఉంచుకో. మానవుడికి ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావానికి ఎంతో కష్టపడితేనే కానీ, ఎంతో తపస్సు చేస్తేనే కానీ, గురువు అనుగ్రహం ఉంటేనే కానీ, డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఉంటేనే కానీ అది నేచర్ మారదు. రామదాస్ గారు ఏమంటున్నారంటే, రామా అంతా నీ సంకల్పమే, అంతా నీ సంకల్పేనవయ్యా. అంటే నీ ఉద్రేకపడకూడదు, ప్రతిదానికి నీ సంకల్పం జరుగుతుంది. అనుకునేది మా సంకల్పం, జరిగేది నీ సంకల్పం. ఎవరి సంకల్పం? రాముడు సంకల్పం. అది నేను ఉద్రేకపడితే ఎలాగా? అంటే ఒక్కో సంఘటన ఒకటి పాఠం నేర్పుతుంది, ఒక బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఒక్కో సంఘటన ఒక మనిషికి పాఠం నేర్పుతుంది. ఒకసారి గాంధీ గారికి భార్య మీద కోపం వచ్చి దక్షిణాఫ్రికాలో ఉండగా ఇద్దరు కేకలు వేసుకున్నారు, ఇంట్లో ఏదో కేకలు పెట్టుకున్నారు. కేకలు పెట్టుకుంటే గాంధీ గారు చేసిన పొరపాటు ఏంటంటే, నువ్వు నా ఇంట్లో ఉండకూడదు, బయటికి వెళ్ళిపోమని తలుపులు వేసాడు. తలుపులు వేస్తే గాంధీ గారి భార్య ఏముందంటే, ఇదేం పద్ధతి, ఇప్పుడు మన ఇండియాలో ఏమి దక్షిణాఫ్రికాలో ఉన్నాం, ఇప్పుడు ఇండియాలో అయితే నా పుట్టింటిని వెళ్ళిపోదాం, నేను దక్షిణాఫ్రికాలో ఉన్నాం, దక్షిణాఫ్రికాలో ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాలని అడుగుతున్నాను. ఇదే ఇండియా అయితే నా పుట్టింటి వెళ్ళిపోతాను, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, దేశం కానీ దేశంలో దక్షిణాఫ్రికాలో ఉన్నాం, ఎవరింటికి వెళ్ళాలి ఇప్పుడు రాత్రి కాదు నేను అంటాను. వెంటనే గాంధీ గారు కళ్ళంపు నీళ్ళు వచ్చి ఆ తలుపుని తీసేసి, లోపల క్రమం నేను చేసింది తప్పే అంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, గాంధీ గారు సహజంగా దుష్టుడని కాదు, ఆ తలుపులోనికి రజోగుణం ఎక్కువ వచ్చింది. ఈ గుణాల యొక్క విలాసమే సృష్టి అంట కూడా. ఏం లేదు, రజోగుణం, తమగుణం, సత్వగుణం. నిజమ కానిది, నిజమ కానిది మనకు నిజంలా కనిపిస్తుంది. దేహం నిజం అనిపిస్తుంది, లోకము నిజం అనిపిస్తుంది, పునర్జన్మ నిజం అనిపిస్తుంది. దీనికి అందరికీ కారణం ఉంటుంది, రజోగుణమే కారణం. ఆ రజోగుణం అడిగిపోతే ఏమీ లేదు. అంటే ఆ సంఘటన గాంధీ గారు లెసన్ నేర్చుకోవడానికి, ఆ సంఘటన అది కూడా రాముడి సంకల్పం. అది మీకు ఎంతకీ ఎంతకు చెప్తాంట, ఇంట్లో దెబ్బలాటలు కూడా ఒకసారి రాముడి సంకల్పమే. తులసీదాస్ భార్య ఏమంటే, నా మీద నీకున్న ప్రేమ రామచంద్ర మూర్తి మీద ఉంటే ఎంత బాగున్నావు కదా ఉంది. ఆ టైంలో రాముడు అనిపించాడు ఆ మాటలు. ఈయన ఏమైపోయాడు, తులసీదాస్ అయిపోయి. ఈ సాహిత్యంలో ఈనాడు ఎంతమంది పెద్ద కవులు వచ్చినప్పటికీ తులసీదాసు గారు రాసిన రామాయణంతో ఏ కవిత్వం కూడా సమానం కాదు. ఇప్పటివరకు హిందీ సాహిత్యంలో బ్రేక్ వర్క్ ఎవరిదంటే తులసీదాసు రామాయణం. కొంతమంది భక్తులు ఏంటంటే, భక్తులు ఏంటంటే విమర్శిస్తారా, భక్తులు రాసిన కవిత్వాలే ఈ నాటి కూడా సజీవంగా ఉన్నాయి. ఒక వాల్మీకి రాసిన కవిత్వం, ఒక వ్యాసుడు రాసిన కవిత్వం, ఋషి రాజు గారి కవిత్వం, ఒక అరవింద ఘోష్ గారు రాసిన కవిత్వం, ఒక రమణ మహర్షి రాసిన కవిత్వం, ఒక వివేకానంద రాసిన కవిత్వం సజీవంగా ఉన్నాయి. కానీ లౌకికులు రాసిన కవిత్వాలు ఈ ఏడు వ్యవస్థలు ఎండిపోతున్నాయి. మీరు ఛాలెంజ్ చెప్తాను, ఈ ఆడియన్స్ ఏదో నిలబడింటే మాట్లాడండి. ఇంకా భక్తులు భక్తులను విమర్శించడం కానీ భక్తులు కానివాడు రాసిన సాహిత్యం భక్తి వదిలేయండి. భక్తులు కానివాడు రాసిన సాహిత్యం ఎక్కడ నిలబడి ఉందేమో చూడండి. వాల్మీకి ఏనాడు రాశాడు? షేక్స్పియర్ ఏనాడు రాశాడు? వ్యాసుడు ఏనాడు రాశాడు? ఏనాడు వచ్చి వివేకానంద సాహిత్యం చెప్పాడు. అది ఎందుకంటే సజీవంగా ఉన్నాయి. ఈ పేపర్లో కవిత్వం ఏడు రాస్తేనే పోతుంది, అది గాలికి పోతుంది, దుమ్ము వేసిన తెలుపులు. ఏం చేయాలి? అందులో బరువు లేదు, నా తూకం లేదు, నా సహృదయం లేదు, నా సద్బుద్ధి లేదు, రాగద్వేషాలు లేకుండా రాసింది కాదు. పేపర్లో రాసిన విషయాన్ని రాగద్వేషాలతో నిండి ఉంటాయి. రాగద్వేషాలని మొసళ్ళ మధ్యన కూర్చుని రాసిన కవిత్వం అది, పేపర్లో రాసిన కవిత్వం. ఇవాళ న్యూస్ పేపర్ రేపు వేస్ట్ పేపర్ అంటారు కొంతమంది. భక్తులు భక్తులను విమర్శించేవాడు, భక్తులు రాసిన కవిత్వాలు ఈనాటి కూడా సజీవంగా ఉన్నాయి. పెద్ద పెద్ద కవులు వచ్చారు కదా ఈ మధ్య కాలం, నేను ఇండియాలో కూడా ఏదో భాగవతం చూపించండి, అదే భారతం లాంటి రచన కూడా చూపించండి. వ్యాసుడికి ఏం తెలియదు, వాల్మీకి ఏం తెలియదు, ఆడ ముసలుడు ఈడు ముసలుడని ఆక్షేపించే పెద్దలకి అటువంటి కవిత్వం కూడా రాశాడని చూపించండి. మనం ఎదరవాడిని విమర్శించేటప్పుడు ఇంకో వ్యక్తిని చూపాలి. అటువంటి వ్యక్తిని పనిచేయటం కష్టం, విమర్శించడం తెలియదు. ఎవరు అందరినీ విమర్శించడం తెలియదు. వాల్మీకి గారు భక్తుడే తెలుసు అనుకుంటున్నారు. వాళ్ళు ఎంత గొప్ప లిటరేచర్ క్రియేట్ చేశారో మీకు అర్థం అవుతుంది. అది నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక రహస్యం మీరు మర్చిపోదు, అసలు మానవ జాతి మీద నాకు ప్రేమ ఉంటే కవిత్వం వస్తుంది. కానీ ప్రేమ లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు, ఆ ఇన్స్పిరేషన్ లేనప్పుడు, యాస్పిరేషన్ లేనప్పుడు నాకు కవిత్వం ఎలా వస్తుంది? మీరు రమణ మహర్షి గారు చెప్పేటప్పుడు ఎక్కువ మోక్షంలో సంబంధించిన విషయాలే కనిపిస్తాయి, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలే కనిపిస్తాయి. కానీ రామాయణంలో ధర్మం గురించి చెప్తాడు, అర్థం గురించి చెప్తాడు, కామం గురించి చెప్తాడు, మోక్షం గురించి చెప్తాడు, ఈ పురుషార్థాల గురించి చెప్తాడు రామాయణంలో. ఇంకా అందరూ ఒక క్లాసులో ఉంటారు కదా, అంటే అందరికీ సమానమైన చేసి వాల్మీకి మహర్షి మనకి రామాయణాన్ని ప్రసాదించాడు. గాంధీ గారు అంతా ఉందో రామాయణం అంటే లవ్ స్టోరీ. మన ఇంటి గారు ఎప్పుడైనా ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటాం. రామాయణంలో కూడా చాలామంది ఏడ్చేవాడు. వాళ్ళు ఎందుకు ఏడ్చారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ వల్ల ఏడ్చేవారు. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళ అసూయ మీద, కక్షల మీద, మనకి ఇష్టమైన ఎవరికైనా కాళ్ళు ఎగితే మా బాగా విలీనైనా ఎలా ఉంటాయి మన పద్ధతి. ఆ రామాయణంలో ఏడిపోతుండేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండే ఆనందం పొంది, ఎప్పుడైనా చిరకాలను కలుసుకుంటే ఇద్దరు హృదయాల్లో ప్రేమ ఉంటే వాళ్ళకి ఆనంద బాష్పాలు వస్తాయి. ఇప్పుడు రెండేళ్ళకు మూడేళ్ళకు మనం ఒకసారి కలుసుకుందాం అనుకోండి, చాలా కాలం కలుసుకుందామని ఆ ప్రేమ హృదయం కనుక ఉంటే, జ్ఞాన హృదయం కనుక ఉంటే, ఆ స్నేహ బంధం కనుక ఉంటే, జన్మాంతర అనుబంధం కనుక ఉంటే ఆనంద బాష్పాలు రాలుతాయి. రామాయణంలో ఎవరికైనా దుఃఖం వచ్చినా అది ప్రేమ వల్ల వచ్చింది, జలసీ వల్ల వచ్చింది. ఏం కాదు, చాదరావు గారు ఏమని చెప్పారంటే, నువ్వు అనాథుడు కానీ నేను అనాథుని కాదు అన్నాడు. నువ్వు దిక్కులేనివాడు కానీ నేను దిక్కున్నవాడిని అన్నాడు. ఓ రామ, నువ్వు మటుకు దిక్కులేనివాడు, నీకు నీకు నోటికి ఎవడో దిక్కు లేదు, అంటే నీకంటే పైన ఎవడో లేడు అని చెప్పి, నీకు నాదుడు ఎవడో లేడు, నాదుడు ఎవడో నీకు లేదు కాబట్టి, నీకు నీకంటే పైన ఎవడో లేడు కాబట్టి నువ్వు అనాథుడు, దిక్కు లేనివాడు అన్నాడు చాదరా. అంటే ఏదైనా భయం ఉంటే నీకు ఉండాలి, కానీ నాకు భయం ఉంటే నాకు దిక్కు నువ్వే, నాకు నాదుడు నువ్వే, నాకు భర్తవు నువ్వే. అంటే భర్త, భర్త అంటే మామూలుగా భౌతికంగా తీసుకోకుండా భర్త అంటే భరించేవాడు అని. రమణాన్ని భరించేవాడు ఎవరు? నువ్వే. అంచేది నువ్వు దిక్కు లేనివాడు కానీ నేను దిక్కు లేనివాడు కాదు. నా పైన నువ్వు ఉన్నావు, అంచేది నాకు నువ్వే దిక్కు, నీ పైన ఎవడో లేడు, అంచేది నువ్వు దిక్కు లేనివాడు అన్నాడు చాదరాజ్. మీరు ప్రాణాయామాలు చేసి, సాధనలు చేసి, విచారణలు చేసి, ఇవన్నీ చేసి ఏమి సాధించాలనుకుంటున్నారో ఒక రామనామం వల్ల మీరు అది సాధించవచ్చు అని రామదాసు గారు చెప్తారు. అంటే రాగద్వేషాలు అణిగిపోతాయి. రామనామాన్ని నిరంతరం స్మరించడం వల్ల రాగద్వేషాలు అణిగిపోతాయి. బుద్ధిలో ఏమైనా వంకరలు ఉంటే, బుద్ధిలో ఏమైనా ఎత్తు దగ్గర ఉంటే రామనామం సరిచేసి దాన్ని లెబిలి చేస్తాం. ఇప్పుడు చూడండి, మనం భూమిలో మెరక పొలాలంటే మనం ఏం చేస్తాం? దాన్ని లెబిలి చేస్తాం. అలాగే మీ బుద్ధిలో ఏమైనా మెరక పొలాలంటే ముందు మురుగ్గుండ్లు ఉంటాయేమో ఏమైనా చూస్తాడు రాముడు. మీరు రామనామం చేస్తున్నారనుకోండి, ముందు మీ మనసులో మురికి గుంటలు ఏమైనా ఉన్నాయేమో చూస్తాడు, అంటే ముందు మురికి గుంటలు తీసేస్తాడు బయటికి, తర్వాత మనసులో ఏమైనా హెచ్చు తగ్గుడు అంటే నరకా పర్వాలు ఉన్నాయేమో చూస్తాడు, ఆ నరకా పర్వాలు సమ చేసి మీ బుద్ధిని సమానంగా చేసి రామానుగ్రహానికి పాత్రడ్డాక మీ బుద్ధిని తయారు చేస్తాడు వాడు రాముడు. ఇప్పుడు ఇంటి పక్కన మురికి గుంట కనుక ఇలా ఎలా ముక్కు మోసుకుంటాం, ఆ మురికి గుంట వల్ల మనకు పెద్ద ప్రమాదం లేదు, మీకు అర్థమవుతుంది. కానీ మన మనసులోని మురుకు గుంటల వల్ల ఇంకెక్కువ ప్రమాదం ఉంది మనకు. అవి మనసులో ఏమైనా ఉంటే ముందు మురుకు గుంటలని రిమూవ్ చేస్తాడు, తర్వాత మీ బుద్ధిలో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే అవి తొలగిస్తాడు. రమణగ్రహం పొందడానికి, రమదర్శనం పొందడానికి, అంటే మోక్షానికి నేను ప్రిపేర్ చేసి నిన్ను తయారు చేయడం కోసం రాముడు ఆ బుద్ధిని లిబిడి చేస్తాడు. మీరు ఏమైనా దోషాలు ఉంటే రాముడు ఏం చేస్తాడంటే ఈడ ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అని చెప్పడు. అంటే ఆవు తన దూడను ఏ విధంగా అయితే నాగుతుందో ఆ ప్రేమ మీద, అలా నీ దోషాలను కూడా రాముడు నాగుతాడు. వాడే రాముడు మనకి ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే మన ముఖం అంతా కందిపోతుంది, ఎవరైనా చిన్న మాట అంటే మన ముఖం అంతా ఏమవుతుంది ఆ కందిపోతుంది. ఆ రాత్రి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ చేసుకున్నా నిద్ర పట్టడం, మామూలుగా నిద్ర పట్టక్కర్లేదు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ చేసుకున్నా నిద్ర పట్టదు. రామచంద్రమూర్తిని వరణ్యాసానికి వెళ్ళి రమ్మని దశరథుడు ఆజ్ఞాపించినప్పుడు మన ముఖంలో వికారం కనపడలేదు, వాడు రాముడు. వివేకానంద సరి లండన్లో మాట్లాడుతుంటే మీరు విషయం బాగానే చెబుతున్నారు, మీ తత్వం ఇంత గొప్పదైతే పూర్వం ఎవరు వచ్చి మాకు ఎందుకు బోధించలేదు అని అడిగాడు. పూర్వం వాళ్ళందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళే, నాకంటే విషయాలైన వృద్ధమైన వాళ్ళే, నాకంటే తపస్సు బాగా చేసిన వాళ్ళే, అందరూ తపోధనం ఉన్నవాళ్ళే. అయితే వివేకానంద భవిష్యత్తులో వస్తాడో ఆయన చెబుతాడు కానీ వాళ్ళు వదిలేశారు కానీ వాళ్ళు చేతక కాదు అన్నాడు. అంటే పూర్వీకులందరూ నాకంటే చిన్నవాళ్ళని కాదు, నాకంటే పెద్దవాళ్ళు, అన్ని రంగాల్లోనే పెద్దవాళ్ళే, ఘనకీర్తి గలవాడు, సృష్టిని ప్రతి సృష్టి చేయగలరు, ఎంతో ఘనకీర్తి గలవాడు. వాళ్ళు చెప్పలేకపోయిందని రాలేకపోవటం కాదు, స్వామీజీ వస్తున్నారు ఆయన చెప్తారు కదా ఆయన పని ఆయన చూసుకుంటారని నాకు వదిలేశారు ఆ పని, అంతేకాని వాళ్ళకి చేత కాకపోవటం కాదు అన్నారు. మనకి ఇంతమంది అవతార పురుషులు వచ్చారు, ఎంతమందిలోనే మర్యాద తెలిసిన దేవుడు రామచంద్రమూర్తి. రామనామం అంటే ఆనందమే, అది ఆనందం ఇచ్చేది మనకు. రామనామం ఏమిస్తుంది? ఆనందం ఇచ్చేది, లక్ష్మీప్రదమైనది రామనామం, శాంతిప్రదమైనది, జ్ఞానప్రదమైనది, లక్ష్మీప్రదమైనది. అంటే రామదాసు గారు చెప్పేది ఏంటంటే, మీరు ముక్కు మూసుకుని శీర్షాసనాలు వేసి ఆ ఆసనాలు వేసి ఈ ఆసనాలు వేసి ఇన్ని కష్టాలు పట్టడం కంటే రాముడు రూపం కంటే రాముడు నామం గొప్పది. ఆ రామనామాన్ని మీరు ఆ ఉదయంలో స్మరించుకుంటుంటే పెద్ద పెద్ద యోగులు ఏదైతే సాధించగలరో అది కూడా ఒక రామనామం వల్ల మీరు సాధించగలరని రామదాసు గారు ఇక్కడ చెప్తున్నారు. రావణాసుడు సంహారం అనంతరం సీతమ్మ దగ్గరికి ఆంజనేయ స్వామి వెళ్తారు. వెళ్ళి రాక్షసులందరూ నిన్ను చాలా బాధ పెట్టారు, రాక్షసులందరూ చాలా బాధ పెట్టారు, అంటే ఎవరెవరైతే నేను బాధ పెట్టారో చెప్పు, వాళ్ళందరూ సంహరిస్తాను. అంటే రామచంద్రమూర్తి నిన్ను సమీపించక ముందే నేను సంహరిస్తాను వాళ్ళందరినీ, నా పేరు లిస్టు రాసి ఇచ్చేస్తే చాలు, నువ్వు లిస్టు చెప్పేస్తే వాళ్ళందరినీ రామచంద్రమూర్తి నేను సమీపించక ముందే వాళ్ళందరినీ సంహరిస్తాను, ఎవరెవరైతే నీకు అపచారం చేశారో చెప్పు. సోమవారం అంటారు, మారుతి అంటారు. అంటే సీతమ్మంది ఈ ప్రపంచంలో ఏ రకమైన తప్పు చేయని మనిషిని ఒకరు చూపించు, మనిషి అయితే ఏదో తప్పు చేస్తాడు, తప్పు చేస్తే అందరిని చంపేస్తావా, అది తల్లెంట్, అది రమణ మహర్షి గారు చెప్పేవారు. వారిలో ఈ పొరపాటు ఉంది, ఈ ఊళ్ళో ఆ పొరపాటు ఉందని నేను తడవేయటం ప్రారంభిస్తే రమణాశ్రంలో ఒక్కడు ఉండడం అని చెప్పారు భగవాన్. వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ పొరపాటు ఉంది, ఈ ఊళ్ళో పొరపాటు ఉందని నేను వచ్చిన వాళ్ళందరినీ తడవేయటం ప్రారంభిస్తే ఈ రమణాశ్రమానికి ఒక్కడు రాడు, ఒక్కడు ఉండడం అని చెప్పారు. అంటే భగవంతుడు అవతరించి వచ్చినప్పుడు నీలో ఆ పొరపాటు ఉంది ఈ పొరపాటు ఉందని చెప్పడానికి కాదు వాడు రాడు, నువ్వు నీ చైతన్య స్థాయి ఎక్కడుందో అక్కడి నుంచి పై స్థాయికి నేను ఉద్ధరించటానికి వస్తాను. ఒకటి మాటకి మీరు జ్ఞాపకించుకోండి, సకామ భక్తి కూడా నిష్కామ భక్తికి దారితీస్తుంది. ఎవరైనా కోరికలు పెట్టుకుని దేవుని ప్రార్థిస్తున్నారనుకోండి మనల్ని చెడగొట్టకూడదు, వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం అవుతుంది, ఏదో కోరికలు నెరవేరని, ఎంతకాలం ఉంటే మన శరీరం ఎంతకాలం ఉంటుంది, ఈ కోరికలు ఎంతకాలం ఉంటాయి అని ఏం చేస్తారంటే ఆ కోరికలు నెరవేరిన తర్వాత నెమ్మదిగా వాళ్ళ మనసు ఏమవుతుందంటే నిష్కామ భక్తి మీదకి వెళ్ళిపోతుంది. ముందు సకామ భక్తి వస్తుంది, ఆ సకామ భక్తి తర్వాత ఎక్కడికి వెళ్తుంది, నిష్కామ భక్తి మీదకి వెళ్ళిపోతుంది. ఆ నిష్కామ భక్తే తన హృదయంలో ఉన్నటువంటి వస్తువులు లయం అవుతుంది. అంటే ముందు సకామకర్మ నిష్కామకర్మ దారి చేస్తుంది, తర్వాత సకామ భక్తి నిష్కామ భక్తికి దారి చేస్తుంది. తర్వాత మనకి ఏదైనా కష్టం వస్తే, శారీరకమైన బాధ వస్తే, ఆ మానసికమైన బాధ వస్తే దేవుని ప్రార్థిస్తాం, ఈ బాధలో నుంచి మనం తొలగించమని, వాడు ఆర్థం. ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పడేటప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తాం, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, ఇందులో నుంచి మమ్మల్ని ఒడ్డుకి తీసుకురాను అని తప్పు లేదు. కానీ వాళ్ళిద్దరిని ఏమనంటే సకామ భక్తులు అన్నారు, ఆర్తుడు అంటారు. తర్వాత ఇంకో ఇద్దరు భక్తులు చెప్పారు, జిజ్ఞాసులు జ్ఞానే. వాళ్ళు భక్తులు నిష్కామ భక్తులు అన్నాడు భగవంతుడు స్వామి వారు. అంటే జిజ్ఞాసుడు జ్ఞానం తప్పించి ఇంకేం అక్కర్లేదు, అది ఏమైనా దేహద్రావద్దాం బట్టి వచ్చి వస్తే రాణి రావు, వాడు సముద్రంలాగా ఉంటాడు. స్వామిజీ అన్నవారు మా అందరికీ సముద్రం దగ్గరగా ఉంది, సముద్రం అంటే ఎక్కడికో అంతర్వేయులు చూడాలి, లేకపోతే కాకినాడ వెళ్ళాలి సముద్రం చూడటానికి. రోజు మనకి ఎక్కడ సముద్రం కనిపిస్తుంది అంటే సాయంత్రం మీకు పనులు అయిపోయిన తర్వాత ఇంటికాడ కూర్చొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మీ మేడ మీద మీకు మేడ ఉంటే మేడ, డాబాలు ఉంటే డాబాలు, ఒకవేళ పెంటింగ్ ఉంటే కాస్త ఆకాశంలో కలిసిన కూర్చొని ఆకాశం ఇంకా చూడమన్నాడు 5 నిమిషాలు 10 నిమిషాలు. అంటే ఆకాశం ఎంత విశాలంగా ఉందో మన హృదయం అంత విశాలమైతే జ్ఞానం దగ్గరికి మనం ఎక్కడ జ్ఞానం వచ్చి మనం వరిస్తుంది. అంటే సముద్రం అంత లోతు, ఆకాశం అంత విశాలం అవుతున్నప్పుడు జ్ఞానమే వచ్చి నిన్ను వరిస్తుంది. మోక్షలక్ష్మి నిన్ను వరిస్తుంది. నువ్వు మోక్షలక్ష్మి దగ్గరికి వెళ్ళలేదు, మోక్షలక్ష్మి నిన్ను వరిస్తుంది. అన్నింటినీ మించింది రామతత్వం. నీ పట్ల మాకున్న ప్రేమ, నీ పట్ల మాకున్న భక్తి కోరికనే నెరవేరుస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది. కోరికనే నెరవేరుస్తుంది, గమ్యాన్ని కూడా చేరుస్తుంది. అంటే మనం ట్రైన్లో మన లగేజ్ దగ్గర పెట్టుకుంటూ వెళతాం, అంటే మంచం పాటు లగేజ్ కూడా వచ్చేస్తుంది. అంటే భక్తి వల్ల నీకు కోరికలు కూడా డిజైర్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి, నువ్వు డెస్టినేషన్కి నీకు అన్యాన్ని కూడా నువ్వు చేరుకుంటావు, అందులో సందేహం లేదు. ఒక భక్తి వల్ల ఎన్ని సాధ్యమే. శంకరాచార్యుల వారు అంతటా అద్వైతి కూడా ఎవరంటే నీకు మోక్షం కావాలంటే, మోక్ష శాంతి కావాలంటే, మోక్ష సుఖం కావాలంటే, అలౌకికమైన ఆనందం, అభౌతికమైన ఆనందం కావాలంటే అన్నిటికంటే ముఖ్యమైన సామాగ్రి భక్తి అన్నారు ఆచార్య స్వాముల వారు అంతటి వాడు కూడా. జగత్తు జీవుడు ఈశ్వరుడు మనలో కల్పితమని చెప్పినటువంటి రమణ మహర్షి గారు కూడా భక్తిని జ్ఞానానికి తల్లి లాంటిది అన్నారు. తల్లి లేకుండా పిల్లవాడు వస్తాడు, భక్తి లేకపోతే నీకు జ్ఞానం కలగదు అని చెప్పారు. ఇప్పుడు ఆర్తిడు అర్ధార్థి సకామ భక్తుడు, జిజ్ఞాసుడు జ్ఞాని నిష్కామ భక్తుడు. అంటే జ్ఞాని కూడా భక్తుడే, జ్ఞాని కూడా భక్తుడి కింద చెప్పాడు ఎవరు గీతలో. ఎందుకంటే జ్ఞాని ఎందుకు భక్తుడు అంటే ఆయన కూడా భగవంతుడి స్వరూపాన్ని పొందుతాడు, తనకంటే భగవంతుడు వేరే లేడనే సంగతి వాళ్ళకి తెలిసింది కూడా భగవంతుడు ఎందుకు గౌరవం విడిచిపెట్టడు అని చేత వాడు ఆ కిట్టుకు మనకు అర్థం కాదు. మన బుర్రతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన మనకు అందరం విషయం జ్ఞాని భక్తుడు ఏంటి అని అనుకోవచ్చు మనం. అంటే మనకి జ్ఞానికి అంటే మనకంటే దేవుడు వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాం, దేవుడిని గౌరవిస్తున్నాం. జ్ఞానికి తనకంటే దేవుడు వేరుగా లేడని తెలుసు, అయినప్పటికీ దేవుడిని గౌరవిస్తాడు అని చెప్పి వాడు కూడా నాకు భక్తుడే అన్నాడు పరమాత్మ దేవతలు. అది మనం బుర్రతోటి ఊహించలేము. మనం గుళ్ళో వెళుతున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాం, ఆ దేవుడు ఎలా ఉన్నాడు అనుకుంటున్నాం, నాకంటే వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాం. నాకంటే వేరుగా ఉన్న దేవుడి మీద నాకు గౌరవం ఉన్నటువంటి దాక్షణ్యం లేదు. కానీ జ్ఞానికి భగవంతుడు తనకంటే వేరుగా లేడని తెలిసింది కూడా ఆ గౌరవానికి భంగం ఉండదు, ఆ ప్రేమకు భంగం ఉండదు, భిన్నం ఉండదు. అది జ్ఞాని యొక్క వైభవం. మనకంటే ఆ మనిషి వేరుగా ఉన్నాడని గౌరవించడం వేరే విషయం. కానీ ఈశ్వరుడు తనకంటే వేరుగా లేడని తండ్రి తెలిసింది కూడా ఈశ్వరుడిలో పూర్తిగా గౌరవం ఉండటం అనేది కష్టసాధ్యం. అసలు మన మనసుకి అందని విషయం, మనం ఊహించడానికి కూడా అందని విషయం. అది అనుభవేక వైద్యమే, కానీ మనం పుస్తకాలు చదివి తెలుసుకునేది కాదు, తపస్సులు చేసి తెలుసుకునేది కాదు, అది అనుభవేక వైద్యం. అంటే రెండు కేటగిరీలు కింద విభజించాడు పరమాత్మ దేవతలు. ఆర్తిని అర్ధార్థిని సకామ భక్తులు అన్నాడు, జిజ్ఞాసుని జ్ఞానిని నిష్కామ భక్తులు అన్నాడు. అంటే సకామ భక్తి నీకు పునాది కింద ఏర్పడుతున్నాడు. నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి, నీ హృదయంలోని ఈశ్వరుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఏం అడ్డొస్తున్నాయని నువ్వు చూసుకో. ఆ అడ్డంకులు తొలగించుకో, అందుకంటే నువ్వు చేయవలసింది ఏమీ లేదు. అడ్డంకులు తొలగించుకోవడానికి ఒక అడుగును ఎదరకేస్తే నీకోసం 9 అడుగులను ఎదురవేసి అడ్డంకులు తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనీసం ఒక్క అడిగే నీ ఎదరికి, నీకోసం నేను సేవ చేయడానికి 9 అడుగులను ఎదరకేస్తాను, నువ్వు ఏరిసి నీ ఒక్కడిగే అన్నాడు పరమాత్మ. ఏమి లేదు, ఇప్పుడు మీరందరూ శ్రవణం చేస్తున్నారు, ఇది భక్తే. దీన్ని ఏమంటారు, ఇది శ్రవణ భక్తి అంటారు. ఈ శ్రవణ భక్తి కూడా దేనికి ఉపయోగపడుతుంది, ఈశ్వరాన్ని మనం పొందడం కోసం, ఈశ్వర సాక్షాత్కారం పొందడం కోసం ఈ శ్రవణ భక్తి మీ మనస్సును తయారు చేస్తుంది, మీ మనసుకు మృదుత్వం తీసుకొస్తుంది, పెడసరతనం ఉండదు, పెడసరతనం పోగొడుతుంది, మీ మనసుకి ఈ మృదుత్వం తీసుకొచ్చి దాని మనస్సు పలకబడేట్టు చిక్కగా లేకుండా పలకబడేట్టు చేస్తుంది. ఇది శ్రవణ భక్తి యొక్క ఉపయోగం. అంటే మీ మనసు కొంచెం పొల్లగా ఉందనుకోండి, మీ మనసు కొంచెం చేదు చేదుగా ఉందనుకోండి, అంటే ఆ మనసులో ఉన్న పొలదనం తీసేసి ఆ చేయుదనం తీసేసి మీ మనసును స్వీట్గా తయారు చేస్తాడు. అదే శ్రవణ భక్తి యొక్క ప్రయోజనం. మనమైనా ఏదైనా స్వీట్గా ఉన్న వస్తువు నోట్లో పెట్టుకుంటాం, కానీ ఏమాత్రం పొలగంలో తీసి అవతల పడేస్తాం. భగవంతుడు కూడా ముందు మన మనసును చూస్తాడు, పొలగా ఉందా, చేదుగా ఉందా, నిజంగా స్వీట్గా ఉందా. స్వీట్గా అంటే తీసుకుంటాడు, మనం పొలగా ఉంటే వదిలేస్తాడు, ఇంకో 100 జన్మల పట్టవచ్చు. అంటే చేసిన మంచి ఊరికే పోతున్నాను మీరు అన్నాడు అనుకోవద్దు. చేసిన సాధన కానీ చేసిన మంచి కానీ మీరు రాబోయే జన్మలో సహకరిస్తుందా మీకు. అంటే నామన్నది మీకు గౌరవం ఉండాలి, ప్రీతి ఉండాలి, మెకానికల్గా చేయకూడదు. ఆ చేసేటప్పుడు గౌరవంగా చేయాలి, ప్రీతిగా చేయాలి, ప్రేమగా చేయాలి. మైండ్ అటెన్షన్, మైండ్ అక్కడ పెట్టి చేయాలి. ఇప్పుడు మనకి ఏమీ లేదు, ఇప్పుడు 4 ఎకరాల పొలం ఉందనుకోండి మనకి, అనుకోండి ఎవరైనా 1 ఎకరం పొలం కూడా ఎదురయ్యాడు అనుకోండి, వాడికి వెళ్ళి వాడే మనకి తప్పుకోవాలి కానీ మనం తప్పుకోవడం ఏంటనుకుంటాం. ఇవన్నీ మన అనుభవం విషయాలు. ఆడే పక్క తప్పుకెళ్ళాలి కానీ మనం తప్పుకోవడం ఏంటి? మనకి సోషల్ స్టేటస్ ఉంది, ఎకనామిక్ స్టేటస్ ఉంది, ఆడేది పక్క తప్పుకెళ్ళాలి కానీ మనం తప్పుకోవడం ఏంటి అనుకుంటాం. పైకి చెప్పకపోయినా ఇటువంటి తలంపులు మనకు వస్తాయి. కానీ రామచంద్రమూర్తికి ఎవరైనా ఎదురు పెడితే ముందు ఆయన తప్పుకున్నాడు అటు పక్కకి, వాడు రామచంద్రమూర్తి. అంటే లక్ష్మీదేవికి భర్త అయినప్పటికీ, ఒక చక్రవర్తికి అల్లుడైనప్పటికీ, ఇంకో చక్రవర్తికి కుమారుడు అయినప్పటికీ, ఆయన స్వయంగా మహారాజు అయినప్పటికీ, ఆయన ఎదుటవాడు ముందు తప్పుకోకుండానే ఓ పక్కకి ఈయన తప్పుకోవడం, ఆయన ఈయన దారిచ్చేవాడట, వాడు రామచంద్రమూర్తి. మనకి బ్యాంకులో ఏం లేదు, 1 లక్ష రూపాయలు అంటే ఏం మాట్లాడుతున్నాం మనకు తెలియదు. అన్నీ ముందు కూడా మనం అడిగి ఉండాలి, అప్పుడు రామానుగ్రహం అనేక పాత్రలు అవుతాం. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అన్నీ ముందు కూడా మనం అడిగి ఉండాలి, అప్పుడు రామానుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. రాముడంటే సత్యమే, రాముడంటే ఆనందమే, రాముడంటే ఆనందమే. మరణం లేని వస్తువు అమృతం. అమృతం అంటే ఏంటి? మరణం లేని స్టేట్. అది రామనామం నేను మరణం లేని స్టేట్ ఉంటుంది సార్, ఇమ్మర్టల్ స్టేట్. నేను ఒక నామం సార్ ఇమ్మర్టల్ స్టేట్ నేను తీసుకుపోవడానికి. నువ్వు చక్రది శుద్ధిగా చూస్తే ఎక్కడైతే నీ శరీరం ఉందో అక్కడ నీ మనస్సు ఉండాలి, ఎక్కడైతే నీ మనస్సు ఉందో అక్కడ నీ వాక్కు ఉండాలి. మన శరీరం ఒక చోట ఉంటుంది, మనస్సు ఒక చోట ఉంటుంది. నీ బాడీ ఎక్కడ ఉందో నీ మైండ్ ప్రెజెన్స్ కూడా అక్కడే ఉండాలి. అంటే సాధనకు, వాక్కుకి, మనస్సుకి భేదం ఉండకూడదు. మూడు సమానముగా ఉండాలి, నిదానముగా ఉండాలి, ఏకముగా ఉండాలి, సూటిగా ఉండాలి. అంటే నువ్వు రామానుగ్రహానికి భక్తుడు అవుతావు. మీరు ఏం అక్కర్లేదు, మీకు జ్ఞానం రావడానికి చిన్న రహస్యం చెప్తాను మీకు. ఇప్పుడు కొంతమందికి ధనం సంపాదించడానికి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు ధనం సంపాదించడం కోసం. మనీ సెంటర్డ్ అని కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు ధనం సంపాదించడం కోసం. వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు మాకు ధనానికి సంబంధించిన కళలు వస్తాయని. ఇప్పుడు ఇంటికి రహస్యం మీకు ఎందుకు చెప్తానంటే, ఆ ధనం సంపాదించాలనే కాంక్షన్ వాళ్ళ ధనం గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటాడు అర్థమవుతుంది. అలా మీరు జ్ఞానం సంపాదించుకోవడం కోసం అన్ని రకాలుగా మీరు ఆలోచిస్తుంటే తప్పనిసరిగా మీరు జ్ఞానవంతులవుతారు. అంటే స్వార్థపరుడు తన ధనాన్ని పెంచుకోవడం కోసం ఎలా కష్టపడుతున్నాడో వాళ్ళకైనా ఊరికే వస్తుందండి పాపం. ఇప్పుడు ధనవంతులు ధనవంతులు అనుకుంటాం, వాళ్ళకైనా ధనం ఊరికే రాదు, ఎంతో కష్టపడుతూ వస్తుంది. వాళ్ళకైనా ఊరికే వచ్చేసిన ఆదేశం మీద రాలిపోతుంది ధనం. వాళ్ళు కూడా ఎంతో కష్టపడితేనే ధనం వస్తుంది. వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో, నువ్వు కూడా జ్ఞానం కోసం ఎలా కష్టపడితే నీకు తప్పనిసరిగా నీకు జ్ఞానం వస్తుంది, ఇందులో సందేహం లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. రాముడు జీవించినట్టు జీవించండి, కృష్ణుడు చెప్పినట్టు వినండి అని. కృష్ణుడు గంపలేశాడని మీరు గంపలేదు, ఆడ గంపలేశాడని మీరు గంపలేదు, ఆడు చెప్పిన మాటలు వినండి. ఎవరు చెప్పిన మాటలు? కృష్ణుడు చెప్పిన మాటలు వినండి. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికీ రాముడు ఆచరించలేదు కానీ ఆచరించాను. ఆయన మాటలు వినమన్నారు, ఎవరు మాటలు? కృష్ణుడు చెప్పిన మాటలు. ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి, ప్రాక్టికల్ చేయడం దగ్గరికి వచ్చేటప్పటికీ రాముడు ఆచరించినట్టే మీరు ఆచరించండి అని మరి పెద్దలు చెప్తారు. అలా ఆ 2 అవతారాల్లో మహా అవతారాలు వారు. వాళ్ళిద్దరూ ఓడలు. వాళ్ళిద్దరు ఏంటి? ఓడ చూడండి, కొన్ని 7 మందిని మోసుకుపోతుంది. రాముడు ఒక వాడ, కృష్ణుడు ఒక వాడ, మిగతా గురువులు ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి బలకట్లంటోళ్ళు, చిన్న చిన్న ఆవంటోళ్ళు. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, ప్రళయానికి అతీతం ఉండాలి, రాముడు కృష్ణుడు ఉండగలరా అని అడిగారు. జ్ఞానం సంపాదిస్తే ఉద్యమం ఉండగలరు, ప్రళయానికి అతీతంగా రాముడు కృష్ణుడు ఎందుకు ఉండగలరు అయ్యా అన్నారు. ఆ మాటలు పొందుకు చూడండి. రాముడు కృష్ణుడు ప్రళయానికి అతీతంగా ఉండగలరా అని ప్రశ్న. ప్రళయానికి అతీతంగా నువ్వు ఆత్మజ్ఞానం సంపాదిస్తే రాముడు కృష్ణుడు మాట ఎవరు నిజం ఉండగలరు. నిజం ఉండగలిగినప్పుడు రాముడు కృష్ణుడు ఉండకుండా ఎలా ఉండగలరు? మానవుడు మనసులో ద్వంద్వాలు ఉంటాయి. ఆ ద్వంద్వాలు రాగద్వేషాలు ఉంటాయి. ఆ రాగద్వేషాలే సంసారం. సంసారానికి ఇంట్లో మనుషులు కాదు, ఆ లైక్స్ డిజలైక్సే సంసారం. ఏమండి ఆ లైక్స్ డిజలైక్స్? మీ రామనామంలో అణిగిపోతాయని చెప్పినాడు ఇంటికెళ్ళి రామదాసు గారు చెప్పి. మీరు ముక్కులు వేలాస్తమానం చూసుకోవడం కంటే, ఏ రాజు చుట్టూ తిరగడం కంటే, ఆ రామనామం మీరు ప్రేమగా చేసుకుంటే మీ ద్వంద్వాలు అణిగిపోతాయి. రామనామంలో అంత ప్రత్యేకమైన శక్తి ఉంది. భగవాన్ దగ్గరికి ఎవరైనా వెళ్ళి మనం తరచుగా కోపం వస్తానండి, ఇక్కడ కారణం ఉండక్కర్లేదు, అకారణంగా కోపం వచ్చేస్తానంటే భగవాన్ నన్ను నీ కోపం మీద కోపం తెచ్చుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు ప్రతి మనిషి పుట్టేటప్పుడు ఏదో ఒక వాసన తోట పడతాడు. అది ఏ వాసన లేదనుకున్నాడు, బాడీ ఎక్కర్లేదు, తల్లి గర్భం కూడా రూములు అండి. అది జీవుడు ఏం చేస్తాడంటే శరీరం కోసం ఆ రూమ్లో వెళ్తాడు, కానీ అది శరీరం అక్కర్లేదు, రూమ్లో ప్రవేశించవలసిన పని వాడికి లేదు. అప్పుడు ఏం చేస్తాడు దేహంతో? ఏదో ఒక వాసన తోడు, ఒక మనిషికి ఒక వాసన. ఒక ఇంట్లోనే 10 మంది పుట్టారనుకోండి, 10 మందికి ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు, రంగులో సంబంధం ఉండవు, హైట్ వెయిట్ సంబంధం ఉండదు, గుణాలు సంబంధం ఉండవు. ఇంటి వాళ్ళు జన్మాంతరించి వాళ్ళు ఏం మోసుకొచ్చారో మనకేం తెలుస్తుంది? తెలియదు. ఇప్పుడు బాగా గుర్తించుకోండి, అంటే పూర్వజన్మలో మనకున్న కోరికలు అలవాట్లే, మనకున్న టెండెన్సీసే మనకు స్వభావంగా ఏర్పడింది, మనం చేసిన పనులే మనకు స్వభావంగా ఏర్పడింది. ఆ స్వభావంలో నుంచి నిలబడి పొందడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే సాధన. అయితే మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో కొన్ని వాసనతో శేషం, కొన్ని వాసనతో వస్తాం. మనం ఏం చేస్తామంటే ఆ కాలానుగుణంగా, ఆ కర్మానుగుణంగా, ఆ కామానుగుణంగా, ఆ వాసనానుగుణంగా బతకడం ప్రారంభిస్తాం. మళ్ళీ పెరిగిపోతాయి, పెరిగిపోతే మళ్ళీ పునరుజ్జనం. అది భగవాన్ చెప్తూ ఉంటారు వాళ్ళ ఉదాహరణ. వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఏ విధంగా వెళ్ళాడంటే వాడు బలం సగం లాగే చూడటం. వాళ్ళ దగ్గరికి మనం ఫైట్ చేయడానికి వెళ్ళామనుకోండి, మన స్ట్రెంగ్లో సగం స్ట్రెంగ్త్ ముందు వాళ్ళు లాగేసుకుని ఫైట్ చేసేవాడు. మన మనసు కూడా అంతే, మనసుని డైరెక్ట్గా మనం ఫేస్ చేస్తే ఏమవుతుందంటే మన సాధనంతో సగం లాగేస్తున్నట్టు. అంటే దాన్ని రక్షణ చేయకుండా, దాన్ని గమనించకుండా, దాన్ని గుర్తించకుండా నువ్వు పని చేసుకుంటా, దాని అంతా వెళ్ళి చేస్తున్నారు. దాన్ని ఎదురుకుండా ఫైట్ చేస్తే నేను ఓడించేస్తున్నాను. ఇంకా దాని బలం ఎక్కువ ఉంటుంది, సాధన బలం తక్కువ ఉంటుంది. రామచంద్రమూర్తి కూడా డైరెక్ట్గా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. ఈ విషయంలో రాజాజీ గారు కూడా ఆక్షేపించారు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి లాంటి అవతార పురుషుడు చెట్టుచాటి నుండి కొట్టవలసి వచ్చింది వారిని. ఈ రామచంద్రమూర్తిని విమర్శించడానికి నేను పనికిరాను అని అంతస్తు లేదు నాకు, కానీ ఆయన చేసిన పని నాకు నచ్చలేదు అన్నాడు. ఎవరు? రాజవి. నేను రాజవి గారికి మళ్ళీ ఓపెన్గా ఓపెన్ లెటర్, మళ్ళీ ఒకరు లెటర్ రాశారు రాజవి గారికి. అది కాదు, మీరు మీరు అర్థం చేసుకున్న దాంట్లో పొరపాటు ఉంది. ఈ లెటర్స్ ఏంటో ఒక పండితులు ఏమని రాశారంటే రాజాజీకి, వారిని చంపడానికి నిర్ణయించుకున్నాడు రాముడు. అసలు రాముడు తీసుకున్న డెసిషన్ ఉప్ప తప్పదు మీరు చెప్పండి. ఒకసారి డెసిషన్ తీసుకున్నాడు చంపడానికి, ఒక చంపడానికి డెసిషన్ తీసుకున్నాక వాడు ఎలా వాడిని ఎలా చంపితే వస్తాడో అలాగే చంపుతాడు, కానీ మరో రకంగా ఏం చంపుతాడు? పైగా మీరు ప్రేరణ చేశారు, గవర్నమెంట్ జనరల్ చేశారు, పైగా ఆచార్యులు మీరు. అంటే రాముడు చేసిన పని నాకు అర్థం అవుతుంది లేదని అనే మాట మాకు సహితంగా లేదని లెటర్స్ టూ ఏటర్ లోప పండితుడు రాశారు. రాముడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అవునా కాదు మీరు ముందు చెప్పండి. అది కరెక్ట్ కాదంటే వేరే విషయం. అది కరెక్ట్ అంటే వాడిని ఎలా చంపితే వస్తాడో అలాగే చంపుతాడు భగవంతుడు, ఏమి తప్పదు. వరణ కృష్ణుడిని ఎలా చంపాడు? మశూసం గడప మీద కూర్చుని చంపాడు. అంటే అతను కొన్ని వరాలు అటువంటి. అంటే రామనామం చేస్తుంటే మనకి భేదభావన నశిస్తుంది. నువ్వు వేరు, మీరు వేరు అనేటువంటి ఆ ఖండ బుద్ధి, ఆ వేరు బుద్ధి, ఆ సెపరేట్ ఎగ్జిస్టెన్స్, ఆ సెపరేట్ అయి, ఆ లిటిల్ అయి, ఆ బాడీ బాగుండాయి. నువ్వు రామనామం చేయగా 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 నీకు తెలియకుండానే నీకు అడ్డొచ్చింది ఏంటో, నీ ఆధ్యాత్మిక పురోగతికి అడ్డొచ్చి ఆ దేవేకలు నేను చూసావు. రామనామం చేయగా 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 నశిస్తుంది. దేహబుద్ధి నశించినట్టు మీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. ఎక్కడైతే మీకు దేహబుద్ధి నశించిందో అక్కడే ఆత్మబుద్ధి ప్రవేశిస్తుంది. ఇక్కడ రామదాస్ గారు చెప్పేది ఏంటంటే, ఒక రామనామంలో నీకు దేహబుద్ధి నశించే రోజు వస్తుంది. అది నువ్వు ప్రేమగా చేస్తే, నా ప్రీతిగా చేస్తే, నిష్టంగా చేస్తే. ఇలా రామనామానికి అంత శక్తి ఉంది. అంతేకాదు, రామనామం చేయగా చేయగా మనసు నిశ్చలమవుతుంది, మనసు నిర్మలమవుతుంది, మనస్సు కుదిరిపడుతుంది, మనస్సుకు విశ్రాంతి దొరుకుతుంది. రామనామం ఎంత శక్తివంతమైనది, దాని శక్తి ఎంత అద్భుతమైనది. అంటే మీకు రామనామం యొక్క ఇరువు తెలియగా ఆ నామం మీరు చేయటం లేదు, దాని శక్తి తెలిస్తే, దాని ఇరువు తెలియ తెలిస్తే చెయ్యకుండా ఎలా ఉంటారు అంటున్నాడు రామదాస్ గారు. మీరు రామనామం యొక్క శక్తి తెలియక, దాని ఇరువు తెలియక, దాని సమర్థ తెలియక రామనామాన్ని మీరు సమీపించడం లేదు. దాని ఇరువు తెలిస్తే మీరు చేయరు. రామనామం ఎంత శక్తివంతమైనదో, ఎంత స్వచ్ఛమైనదో మీరు చేయటం లేదు. అంచేది మీరు రామనామం కూడా చేయటం లేదు. ఆ డిగైన్ నేను నా అవతార పురుషుడు ప్రదర్శించేటువంటిదంటే మందారం నగరం మూడు సార్లు స్నానం చేసేవాడు, మూడు బోట్ల రామచంద్రమూర్తి. ఆ నదిలో ఒకసారి ఏడుగురు సింహాలు కూడా మంచినీళ్ళు తాగడానికి వచ్చేటండి. పరస్పర శత్రువులు, కానీ ఆ శత్రుత్వం కూడా విడిచిపెట్టి అక్కడ మంచినీళ్ళు తాగేటండి. అది రాముడు యొక్క గొప్పతనం. అంటే మీరు పేచీలు పెట్టుకుంటున్నారో రాముడు ఎప్పుడు చెప్పలేదు. ఆయన స్నానం చేసినప్పుడు సింహాలు కానీ ఏడుగురు కానీ అక్కడ దాహానికి వస్తే దాహం తీర్చుకోవడానికి మందారం నదిలో సహజంగా ఏడుకి సినిమాకున్న శత్రుత్వం కూడా విడిచిపెట్టి ఏమి తాగి మంచినీళ్ళు తీసుకుని దాని సినిమ వచ్చి దాన్ని నీళ్ళకి తాగేసి వెళ్ళిపోయాడు. అది డివైన్ ప్రజెన్స్. అంటే సహజంగా వాళ్ళకున్న శత్రుత్వం వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి బయట మీ చీకటిని సూర్యుడు ఏ రోజు అయితే తొలగిస్తున్నాడు, మీ తలకాయలు ఉన్న చీకటిని రామనామం తొలగిస్తుంది. మీ మనసులో ఉన్న చీకటిని తొలగించడమే కాదు, ఆ చీకటిని తొలగించి మీకు రామనామం జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. అంటే నేను అందరూ రామదాస్ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు రావణాలు నీకు ఇంద్రుని నిగ్రహం వస్తుంది, మనో నిగ్రహం వస్తుంది, బాహ్యమైన అట్రాక్షన్స్, బాహ్యమైన ఆకర్షణ పాటంతరమే తగ్గిపోతాయి. నువ్వు సేఫ్ అంటే పెద్ద కష్టపడే అంశం లేకుండా ఆ మోక్షం అనే ఒడ్డుని చేరుకుంటావు, ఆ మోక్షం అనే రేవుని చేరుకుంటాం. ఒక రామనామం ఒకటి, రాముణ్ణి ఆశ్రయించకుండా, ఈశ్వరుని ఆశ్రయించకుండా మనం ఏదో పని చేయడం వల్ల మనకు మోక్షం వచ్చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ కర్తృరాజ్ఞ అనే సంగతి మర్చిపోయాం. కానీ మనం చెప్తా ఉంటారు అక్కడ ఎలా కష్టపడ్డామండి, ఇక్కడ ఎలా కష్టపడ్డామండి అని చెప్తా ఉంటారు. అది కర్తృరాజ్ఞే వాళ్ళకి అర్థం కావటం లేదు. పెద్దవాళ్ళు అయిపోయారండి, స్వతంత్రులు అయిపోయారు. రాముడు అక్కర్లేదు, కృష్ణుడు అక్కర్లేదు, ఎవరో గురువు అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు. నేను ముక్కులు గాలి తీసుకుని పూజుకుంటున్నాను, కాశీలు స్నానం చేసి వచ్చాను, అరుణాచలు కొండ చుట్టూ తిరిగి వచ్చాను, ఇంకా నాకు మోక్షం ఇచ్చేస్తున్నాను కూడా అని ఈశ్వరుని బ్రహ్మ లేకుండా మనకు ఆ శాంతి దొరకదు. ఆ పరమ శాంతి దొరకదు, పెర్మనెంట్ పీస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, పెర్మనెంట్ బ్లిస్ మనకు దొరకదన్న సంగతి మనకి తెలియటం లేదు. మనం పాపం చేస్తున్నాం అనుకోండి, మనం గోడ కట్టాం కానీ డబ్బులు ఎవరిస్తారు? గోడ ఎవరు? ఆ యజమాని ఇస్తాడు డబ్బులు. అదే ఉందని ఎన్ని పనులు చేసినా దానికి ఎంత పరిచయం వాడో దానికి ఒక కర్త కూడా ఉన్నాడు, దాన్ని మర్చిపోకు. నేను ఏదో ముక్కలు గాలి చూసుకుంటున్నాను, దానికి ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఒక కంట్రోల్ ఉన్నాడు, ఒక కర్త ఉన్నాడు. కొంతమంది చిన్న పని చేసినా పెద్ద ఫలితం వస్తుంది, కొంతమంది పెద్ద పని చేసినా చిన్న ఫలితం కూడా రాదు. కర్తురాజ్యే ప్రాప్యతే ఫలం. ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, ఒక హయ్యర్ పవర్ ఒకటి ఉంది, ఒక కంట్రోల్ అన్నవాడు ఒకడు ఉన్నాడు. ఈ జగత్తును ఎవరైతే నియమిస్తున్నాడో, ఈ పంచభూతాలను ఎవరైతే నియమిస్తున్నాడో వాడే జీవుని కూడా నియమిస్తున్నాడు. అది మర్చిపోకున్నావు. ఏదో పెద్దవాడు అయిపోయాం, నీ ప్రాణాయామాలు చేసేస్తున్నాం, శీర్షాసనాలు వేస్తున్నాం, లేదా అక్కడ ఆవిడ కట్టించాం, ఇక్కడ ఈ గురు కట్టించాం అని బాహ్యమైన ప్రక్రియ వల్ల నీకు మోక్షం రాదయ్యా. అంతర్యామ యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా అర్జున అంటే ఈశ్వరుని శరణ వేడుకు. నేను అక్కడ గోడ కట్టించాం, ఇక నీవు తగ్గించాం, దేవుడు ఎవడు అంటే నేను చేసిన పని వల్లే మోక్షం వచ్చేస్తుంది. ఇటువంటి క్రమం లేని మాటలు మాట్లాడకండి, ఇటువంటి అవయవంతో కొన్ని మాటలు మాట్లాడకండి. అంటే బాహ్యంగా మీరు చేసే పనుల వల్ల మీకు మోక్షం కాదు, ఈశ్వర అనుగ్రహం లేకపోతే. అంటే ఏం చెప్తున్నారు రామదాసు గారు, మీరు పెద్ద మీ పెద్దవాడు అని వేసుకోకండి, మీకంటే పెద్దవాడు అక్కడ ఉన్నాడు. మీరు పెద్ద స్వతంత్రం అయిపోయామనుకోకండి, మీకంటే ఒక స్వతంత్రుడు ఉన్నాడు. మీరు డిపెండెంట్, ఇండిపెండెంట్ అక్కడ ఉన్నాడు. మీరు ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ అనుకుంటున్నారు, ఒక గంటలో ఏం జరుగుతుందో తెలియదు, ఆ గోడ అక్కడ ఏముందో తెలియదు మీకు. అదే మన అందరం డిపెండెన్స్, ఇండిపెండెంట్ ఒక్కడే ఉన్నాడు వాడు ఈశ్వరుడు. ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, భాష ప్రక్రియ వాళ్ళు ఇంతవరకు ఎవరికీ మోక్షం రాలేదు. నేను ఇక్కడ ఆసుపత్రి పెట్టాను, ఇక్కడ కాలేజీ పెట్టాము, కట్టని మంచి పని చేస్తే కొంత పుణ్యం వస్తుంది, అనిపిస్తే పోతుంది. దానివల్ల మీకు పరమశాంతి దొరకదు, మోక్ష సుఖం దొరకదు. ఈశ్వరుడు మీకు మోక్షాన్ని ఇవ్వడు. ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని గాలి వానలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, విస్తృతమైన భయాలు వచ్చినా, విస్తృతమైన భయాలు వచ్చినా నీతో కనుక రామనామం నీ చేతులు ఉంటే నీకు భయం ఏమిట్రా అంటున్నాడు రామదాసు. సంసారంలో ఎన్ని ఇబ్బందులు వస్తే రాని, సంసారంలో ఎన్ని ఇబ్బందులు వస్తే అది రానివే. రామనామం నీ చేతిలో ఉండగా, రామనామం నీ నోటిలో ఉండగా నీకు భయమేరా అంటున్నాడు రామదాసు గారు. ఎంత అందంగా చెబుతున్నాడు చూడండి రామదాసు గారు. రాముడు సత్యం, ప్రపంచం అసత్యం. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే రాముడు అసత్యం అనుకుంటున్నాం, ప్రపంచం సత్యం అనుకుంటున్నాం. దీనికి కారణం ఈరోజు రజోగుణం అలా అనిపింపజేస్తుంది. మనది ఉంటే వస్తువు, కానీ అదే మనకు అనేకంగా కనిపిస్తుంది, అనేక రూపాలతో అనేక నామాలతో కనిపిస్తాను. దీనికి కారణం ఈరోజు నా రజోగుణమే కారణం. అంటే సాత్విక బుద్ధిని కల్టివేట్ చేసుకుంటే మీకు జ్ఞానోదయం అవుతుంది. మీకు ఏదైనా గౌరవం వస్తుందనుకోండి, అది మీరు ఏదైనా మంచి పని చేసామన్నందుకు వచ్చింది అలా అనుకోద్దాం. మీకు రామదాసు గారు రాముడు ప్రసాదం అనుకోండి, ఏదైనా ఘనకీర్తి వచ్చినా అది రాముడు ప్రసాదం అనుకోండి. మీకు ఏదైనా అపకీర్తి వస్తుంది అనుకోండి, అది కూడా రాముడు ప్రసాదం అనుకోండి. మీరు శుభ్రంగా మీ బుద్ధి హాయిగా ఉంటుంది. సాయంత్రం పడుకుని 5 నిమిషాలు నిద్ర పట్టేస్తున్నాను. మీకు సూటి ఉంటే అది అక్కర్లేదు. అంటే గౌరవం వచ్చినా రాముడు ప్రసాదమే, అనవరం వచ్చినా రాముడు ప్రసాదం. అంటే ఆయన దయ్యే, సుఖం వచ్చినా ఆయన దయ్యే, ఒక ఏదైనా కష్టం వచ్చినా ఆయన దయ్యే. రాముడు కూడా ఒకసారి మీ కష్టాన్ని పంపిస్తాడు. ఒకవేళ చీకటి వచ్చేసిందని ఎప్పుడు వెలుతురు రాదనుకోకండి. ఆ కష్టాలు అనుభవం అయిన తర్వాత మీకు మహా వెలుతురు రాముడు ప్రసాదిస్తాడు. అంటే మేము అది చేస్తున్నాం, పొద్దున 6 గంటలకు పూజ చేశాం, ఏదో వారికి ఏదో ధర్మం చేసుకున్నాం, ఏదో ధర్మం చేసుకున్నాం, సశాంతవతారం చాలా చేసాం, ఇప్పటికీ అన్నవరం 10 సార్లు వెళ్ళాం, సింహాచలం 10 సార్లు వెళ్ళాం, రాముడేవుడు మోక్షం ఉండాలి, కృష్ణుడేవుడు మమ్మల్ని చేసిన వ్రతాలే, నేను చేసిన వ్రతాలలో మాకు మోక్షం వస్తాను. ఇటువంటి పిచ్చ పిచ్చ గౌరవంలోకి వెళ్ళకండి రామదాసు గారు చెప్పింది. అటువంటి గౌరవంలోకి వెళ్ళకండి అంటే మీరు దారి తప్పిపోతుంది. అలా నిజంగా మీరు మనసులు అనుకుంటే మీరు దారి తప్పిపోతున్నారు. ఆ పట్టా తప్పిన రైలు చక్రానికి ఎటువంటి గతిపడుతుందో మీకు ఎటువంటి గతిపడుతుందో కర్త ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఆయన మర్చిపోకు, మీరు మంచి పనులు చేయండి వద్దంటున్నాడు కానీ, కానీ ఇన్స్టాడని కూడా ఉన్నాడు, ఒక హయ్యర్ పవర్ ఒకటి ఉంటుంది, ఆ విషయం మటు మీరు మర్చిపోవద్దు. రిమెంబర్ గాడ్, ఆల్వేజ్ రిమెంబర్ గాడ్, మోర్ రిమెంబర్ గాడ్, మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్ రిమెంబర్ గాడ్. పత్తు రాజకీయాన్ని కూడా కర్తను మీరు మర్చిపోవద్దు. మీరు సత్యానందం చేసుకుంటే చేసుకోండి, మంచిదే కాదు, నేను సత్యానందం చేసుకున్నాను కాబట్టి రాముడు ఎవరు నాకు మోక్షం వచ్చేస్తున్నాను అలా ఆలోచించద్దు. మీరు అలా ఆలోచిస్తే మీకు జీవో శాన్స్ పెరుగుతుంది, బాడీ బౌండ్ అయి పెరుగుతుంది, దానివల్ల మీకు ఏదైనా పుణ్యం వస్తుంది, ఆ రోజులు అనుభవిస్తే పోతుంది. అంటే పరమేశ్వరుడు పట్ల గౌరవం విడిచిపెట్టకండి. ఒక ఆయన ఒక ఆయన మంచి పని చేసినా కృష్ణార్పణం అని చెయ్యండి, ఈశ్వరార్పణం అని చెయ్యండి. ఒక జ్ఞాని మాట్లాడుతుంటే ఆ మాటకి శక్తి వస్తుంది, అదే మాట అజ్ఞాని మాట్లాడితే శక్తి రాదు. ఇంచట ఆ లోపల ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందంటే అధికారంలోంచి వస్తుంది. అంటే నీ మాటకు అధికారం ఉంది, నీ మాటకి అధికారం లేదు, నీ మాట లేదో నీ మాటకు అధికారం ఉంది. అంటే భక్తుడు ఏం చేయాలో చెప్పమంటావో రామదాస్ గారు చెప్తున్నారు, నీ చేతిలో ఇష్ట సాధనంగా ఉండాలి. అంటే ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో భక్తుడు నీ చేతిలో ఒక పని ముట్టుకుని ఉండాలి. అంటే ఎవరైతే రామచంద్రమూర్తికి తన తాను సమర్పించుకున్నాడో, తన మనస్సుని తన బుద్ధిని సమర్పించుకున్నాడో, వాడి మాత్రమే నిశ్చింతగా నిర్మలంగా నిరహంకారంగా నిరాడంబరంగా ఉంటాడు. ఎవడైతే రామచంద్రమూర్తికి తన మనస్సును సమర్పించుకున్నాడో, ఆయన సంకల్పాన్ని ఈయన సంకల్పంగా చేసుకున్నాడో, అప్పుడే వాడు నిశ్చింతగా నిర్మలంగా నిరాడంబరంగా నిరహంకారంగా ఉంటాడో. అయ్యా అతి భక్తుడు మాత్రమే నిర్మలంగా ఉండగలడు అగ్నిపుత్ర మధ్యలో కూడా. అంటే అగ్నిహోత్రం లాంటి కష్టాలు వచ్చి పీడిస్తున్నప్పటికీ, అంటే కొన్ని కష్టాలు మన అగ్నిహోత్రంలో చెయ్యి పెడితే ఎలా ఉంటుందో, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనిషి మనస్సు అలా కాలిపోతూ ఉంటాడు, ఆ జీవుడు అలా కాలిపోతాడు. అంటే అటువంటి కష్టాలు వచ్చిన కూడా నిజమైన భక్తులు ఎలా ఉంటాడు, నిశ్చింతగా నిర్మలంగా, అంటే పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు కూడా నిజమైన భక్తుడు నిశ్చింతగా నిర్మలంగా నిరాడంబరంగా ఉంటాడు. నా సంకల్పం కాదు, నీ సంకల్పమే నెరవేరాలి. నెరవేరవలసింది నా సంకల్పం కాదు, నీ సంకల్పమే నెరవేరాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ గో, శ్రీరామ జయ రామ జయ జయ రామ గో. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ